Nam bersama Dadak Gulung.
सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिचाराधितालङ्करोतु। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रं अकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै। ब्रह्मनिधये వాసిష్ఠాయ నమో నమః. గురువులకు గురువైన వేదవ్యాసుడు సమస్త యుగాలకి పనికొచ్చే ధర్మాలతో పాటు ప్రత్యేకంగా కలియుగ ధర్మాలను వివరించాడు. ఆయన వివరించిన కలియుగ ధర్మాలను గురించి తెలుసుకోవడానికి కలియుగాంతం వరకు కృషి చేసినా మనకి సమయం సరిపోదు. అయినప్పటికీ యథాశక్తిగా ఆయన మనకి ప్రసాదించిన అనేక గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని ఎప్పటికప్పుడు అంతో ఎంతో తెలుసుకుంటున్నాం. ఆ మహానుభావుడు విష్ణుస్వరూపుడు. విష్ణో రంసో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్. సత్యవతికి పరాశరుడి యొక్క అనుగ్రహంతో విష్ణువు యొక్క అంశతో ఆయన జన్మించాడు. అలా జన్మించి లోకశ్రేయస్సు కోసం బ్రహ్మసూత్రాలు, మహాభారతం, 18 పురాణాలు, ఉపపురాణాలు, అనేకానేకములైన ధర్మశాస్త్రాలు లోకానికి అందించాడు. ఆయన ఎంతోమంది శిష్యులకి పురాణాలు చెప్పగా వాళ్ళు కూడా వాటిని విని, వాళ్ళు కూడా వేద పండితులు కనుక ఈ వేదాలలో ఉన్న సారాంశాన్ని సామాన్య ప్రజలకి చేరువ చేయడం కోసమని సంకల్పించి కొన్ని సంహితలు ఇచ్చారు. అందులో వ్యాసుని ప్రధాన శిష్యుడు సూతుడు కూడా ఒక సంహితని మన కోసం అందించాడు. సూతుడు వ్యాసునికి ప్రధాన శిష్యుడు, పురాణవేత్త, అనేక పురాణములు లోకానికి అందించిన మహానుభావుడు ఆయన. ఇంతకీ సంహిత అంటే ఏమిటి? లోకహితం కోసం కూర్చినటువంటి కూర్పు, కలయిక, కొన్ని కథలు, కొన్ని ధర్మములు, ఇటువంటివన్నిటినీ ఓ పుస్తకం కింద సంకలనం చేస్తే దాన్ని కూర్పు అంటారు. ఇప్పుడు చాలామంది చూడండి, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ కలిపి ఓ పుస్తకం కింద ప్రింట్ చేస్తారు. ఇవన్నీ వీళ్ళు రాయలేదు. వీళ్ళు ఏం చేశారు? ఆ పురాణంలో ఈ పురాణంలో ఉన్న వాటిని అన్నిటినీ ఒక చోటకి చేర్చి కూర్పు చేసి లోకానికి అందించారు. అలా కాకుండా తన ప్రతిభతో వ్యాఖ్యానములు కూడా అందిస్తూ ఒక లోకహితం కోసం తయారు చేసినటువంటి గ్రంథాన్ని సంహిత అంటారు. ఇప్పుడు సూతుడు ఉన్నాడు, ఆయన మనకు అందించిన ధర్మాలండి వేదాల్లో ఉన్నాయి. ఈ వేదాలని వాళ్ళ గురువుగారు విభజించి ఈయనకి ఉపదేశించాడు. ఇది కాక వాళ్ళ గురువుగారు వేదవ్యాసుల వారు ఆయనకి పురాణాలను కూడా ఇచ్చాడు. అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉప పురాణాలు మొదలైనవి. వీటిల్లో ఉన్న సారాంశాన్ని తీసుకుని లోకానికి పనికొచ్చేటటువంటి ధర్మములను ఒక గ్రంథము రూపంలో లోకానికి అందించాడు సూతుడు. దాన్ని సూత సంహిత అంటారు. ఈ సూత సంహిత ఒక పురాణంలాగా ప్రత్యేకమైన కథతో వెళ్ళదు. దేవీ భాగవతం ఉన్నది, అమ్మవారి చరిత్రలు ఉంటాయి, భాగవతం ఉన్నది, పరమాత్ముడి యొక్క అవతారాలు, శ్రీకృష్ణుడి యొక్క అవతారాలు ఇవన్నీ అందులో ఉంటాయి. మార్కండేయ పురాణంలో మనువుల చరిత్ర ఉంటుంది. దీనిలో ప్రత్యేకించి ఒక దేవతా చరిత్ర ఉండదు. కానీ అనేకములైన సూక్ష్మ ధర్మములు, మానవుడు తరించడానికి పనికొచ్చే అనేక స్తోత్రాలు కూడా ఉంటాయి. అందుకే సాధారణంగా ఈ సూత సంహితని ఎక్కువ మంది చెప్పడానికి ఇష్టపడరు. కారణం ఎందుకని, ప్రజలకి తక్కిన పురాణములు వినేటప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇది వినేటప్పుడు ఉండదేమో అని భయం, తద్వారా జనం ఎక్కువ రారేమో అని భయం. అందుకని 18 పురాణాలు చెప్పినట్టుగా దీనిలోకి ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు చాలా అరుదు. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ యూట్యూబ్లో కూడా కనపడవు. మానవుడయ్యాక ఈ సూత సంహితను ఒక్కసారైనా వినాలట. అందున ఇందులో ఉన్న కొన్ని ధర్మములు గురు శుక్రవారాలలో కానీ, పూర్ణిమ, రవి సంక్రమణం, ఏకాదశి, అమావాస్య, అష్టమి, త్రయోదశి, చతుర్దశి తిథులలో కానీ, ఉదయం పూట యథాశక్తిగా ఎంతో కొంత మధ్యాహ్నం 12 లోపు 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో వినగలిగితే అటువంటి వాడికి సంపూర్ణముగా జాతక దోషములు పరిహారం అయిపోతాయి. మానవుడికి పుట్టాక జాతక దోషాలు లేకుండా ఎందుకు ఉంటాయి? ఏ నక్షత్రంలో పుట్టినా, ఎంత గొప్ప జాతకుడికైనా ఏదో ఒక జాతక దోషం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నవగ్రహాలు, అనుగ్రహాలు ఉండకపోవచ్చు. వారి వారి కర్మల వల్ల కొన్ని కష్టాలు రావచ్చు. అవన్నీ తొలగించుకోవడానికి ప్రత్యేకంగా ఏమని చెప్పారన్నమాట, గురు శుక్రవారాలు, పూర్ణిమ ఇటువంటి రోజుల్లో పగలు వినమన్నారు. అందుకే నేను ప్రత్యేకంగా ఎవరికైనా కర్మ తొలగించాలి అనుకున్నప్పుడు శుక్రవారం నాడు రండిరా బాబు, శుక్రవారం నాడు పగటి పూట కాసేపు ఈ కథ వింటే మీ జాతక దోషాలు పోతాయి అంటాం. అంటే ఎక్కడి నుంచైనా వినొచ్చు అనుకోండి, ఇవాళంతా ఆన్లైన్లో వచ్చింది కాబట్టి, ఇదంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కాబట్టి, ఇక్కడికి రాలేని వాళ్ళంతా చాలామంది, వేలాది మంది అసంఖ్యాకంగా దేశాల్లో విదేశాల్లో ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా, అఫీషియల్ ఛానల్ ద్వారా వింటున్నారు. అలా వినడంతో పాటుగా అవకాశం ఉన్నవాళ్ళు ఎదురుగుండా కూర్చొని వింటే మరీ మంచిది. మన అదృష్టం బాగుండి, ఈ గురు శుక్రవారాలతో పాటుగా పూర్ణిమ కూడా కలిసి వచ్చింది మధ్యలో ఒక రోజున. సరే, ఏది ఏమైనా గురు శుక్రవారాల్లో మీకోసమని నేను పగటిపూట కూడా ఒక గంట కేటాయిస్తున్నాను. ఎందుకంటే సూత సంహితలో చెప్పారు భయంకర జాతక దోషాలు పరిహారం అవుతాయని, నవగ్రహ అనుగ్రహం లభిస్తుందని. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దోషాలుంటే గురు శుక్రవారాలలో కానీ, పూర్ణిమ నాడు కానీ, ఇందాక చెప్పిన రవి సంక్రమణాదులలో కానీ ఉదయం పూట, అది కూడా 12 లోపు మధ్యాహ్నం 12 లోపు దాన్ని వినగలిగితే అదొక పరిహారం అవుతుంది. 1000 పర్యాయములు నవగ్రహాలకి ప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే ఫలితం, 10000 పర్యాయములు శనైశ్చరాది గ్రహాల యొక్క మంత్రములను జపం చేయటం వల్ల వచ్చే ఫలితం, 10 మణుగులు నవధాన్యములు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం, 12 బంగారం సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణం నాడు క్షేత్రాలలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితం, పగటిపూట 1 గంట, 1.5 గంటల కాలం ఈ సూత సంహిత వింటే ఏది గురు శుక్రవారాలలో అంత ఫలితం వస్తుంది. కారణం, ఇది పూర్తిగా ఈశ్వరుడి యొక్క మహిమని అత్యాశ్చర్యకరంగా తెలియజేస్తుంది, కొన్ని మానవ ధర్మాలను ఇస్తుంది. అందుకే సూత సంహిత మొదలు పెట్టడమే శివస్తుతితో మొదలుపెట్టారు. ఒకప్పుడు నైమిషారణ్యానికి దేవతలంతా వేయించేశారు, అది అమావాస్య. చెప్పాను కదా అమావాస్య, పూర్ణిమ ఇటువంటి గొప్ప తిథులని. ఈ అమావాస్య నాడు నైమిషారణ్యంలో గోమతి స్నానం చేసి బంగారం దానం చేయడానికి దేవతలు కూడా మానవ రూపాలు ధరించి భూలోకానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ సత్రయాగం చేస్తున్న 88,000 మంది ఋషులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఏది మానవ రూపంలో ఉన్న దేవతలు, ఈ 88,000 మంది నిజమైన ఋషులు, వీళ్ళంతా గోమతిలో స్నానం చేయబోతూ ఉండగా సూతుడు కూడా వచ్చాడు. అందరూ సంకల్పం చెప్పుకొని గోమతిలో స్నానం చేశారు. చేశాక ముందు శివుణ్ణి ప్రార్థించారు. ఐశ్వరం పరమంతత్వం ఆది మధ్యాంతవర్జితం ఆధారం సర్వలోకానాం అనాధారమవిక్రియం. ఈశ్వరుడు ఈ సమస్త లోకాలకి మూలకారకుడు. ఆయన కూడా ఒక రూపంతో దర్శనమిస్తాడు. కాకపోతే మన రూపాన్ని ఉపాధి అంటాం. ఈ రూపం ఉంటేనే మన ప్రాణం నిలబడుతుంది. ఒక్కసారి ప్రాణం పోతే ఈ శరీరం కూడా నాశనం అయిపోతుంది. విచిత్రం ఏంటంటే ప్రాణం ఉండాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉన్నంత వరకు లోపల ప్రాణం ఉంటుంది. ప్రాణం పోతే శరీరం ఉండదు, శరీరం లేకపోతే ప్రాణం ఉండదు. అందుకే యమకింకరులు మన ప్రాణాన్ని పట్టుకుపోయే ముందు ఉపాధి అనే పేరుతో ఒక యాతనా శరీరాన్ని తీసుకొస్తారు. అదే దేవలోకానికి మనం పెడుతూ ఉంటే దేవతలు దివ్య శరీరం తెస్తారు. మొత్తం మీద ఏదో ఒక శరీరం ఉండాలి. అది దివ్య శరీరమో యాతనా శరీరమో ఇలాంటి పాంచభౌతికమైన మానవ శరీరమో ఏదో ఒక శరీరం ఉంటేనే ప్రాణం నిలబడగలుగుతుంది. ప్రాణం లోపల ఉన్నంత వరకే ఈ శరీరం కూడా కదులుతుంది. కాబట్టి ప్రాణము శరీరము ఒకదానితోటి సంబంధం కలిగి ఉంటాయి. ప్రాణం పోతే శరీరాన్ని ఎందుకు పనికిరాని దానిగా భావించి కుళ్ళిపోతుంది కనుక తగలబెట్టడమో పాతి పెట్టడమో చేస్తాం. అదే ఈ ప్రాణం నిలబడాలంటే కూడా దీనికి మళ్ళీ ఏదో ఒక శరీరం ఆధారంగా కావాలి. కానీ ఈశ్వరుడు ఏ ఆధారము లేకుండా ఒక రూపము ధరించి రూపముతో దర్శనమిస్తాడు. మళ్ళీ అంతటా వ్యాపించి ఉంటాడు. ఈ పంచభూతాల్లో ఉంటాడు, పంచభూతాలకు అతీతంగా ఉంటాడు. అందుకే దానికి ఐశ్వరము అంటే ఈశ్వరుని యొక్క శరీరము అని పేరు. ఇది పరమమైనది, అనగా అన్నిటికీ అతీతమైనది. ఆది మధ్యాంతవర్జితము, ఒక రూపం చూడగానే ఇక్కడ మొదలు, ఇక్కడ మధ్య, ఇక్కడ పైన అంతము ఉన్నది అని చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు నన్నే చూశారు మీరు నిలబడి ఉన్నప్పుడు. ఇదిగో ఈ పాదాలు కనపడ్డాయి. పాదములు ఆది మొదలు, ఎందుకంటే ఇక్కడి నుంచే నిలబడుతున్నాం కనుక. నడుముని మధ్య అంటారు. ఈ తల పైన ఇంకేం లేదు. ఇంకో తలక ఏదన్నా పెట్టుకుంటే చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఒక తలకే ఉంది కనుక ఈ తల తర్వాత పైన ఏం లేదు కనుక ఇక్కడతో అంతమైపోయింది శరీరం. అందుకని ఆది మధ్య అంతములు ఉన్నాయి. కానీ అంతటా వ్యాపించిన పరమాత్ముడు ఆది మధ్య అంతరహితుడు. పైగా ఆయన త్రికాలాలకి అతీతుడు. ఇవాళ కనపడుతున్న ఈ రూపం మరి కొంతకాలం తర్వాత ఉంటుందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు కొంతమంది ఉన్నారండి, కాలక్రమంలో ఇప్పుడు ఏమంటున్నాం ఉన్నారుట అంటున్నాం, కానీ వాళ్ళని చూసిన వాళ్ళు లేకుండా అయిపోయారు. అజ్ఞానంతో కొంతమంది రాముడు లేడు, కృష్ణుడు లేడు అని అనడం లేదు. కారణం ఏంటంటే వీడు ఆ రాముడు కృష్ణుడి కాలంలో చూసినటువంటి రూపంతో ఇక్కడ లేడు గనక. మన కంటికి కనపడకపోతే అది లేదనే ఊహ నాస్తికులు చేస్తూ ఉంటారు. అంతే కదా, మన పెద్దలనే మర్చిపోతున్నాం గట్టిగా. కొంతమందిని మీ తాత పేరు ఏమిటంటే తెలియదు వాడికి, ముత్తాత పేరు అసలు తెలియదు. ఆ పైన ఉన్న తరాల వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. గుండెల మీద చేయొసుకుని మూడు తరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఎవరూ కనపడటం లేదు. ఆయన చెప్తారు ఒక మూడు నాలుగు తరాల తర్వాత వాళ్ళు కూడా పాత వాళ్ళని చెబుతామని. ఏడు తరాల గురించి అడిగితే చెప్పలేని వాళ్ళు ఉన్నారు. ఓ పది తరాలు అటు 14 ఇటు 14 తరాల వాళ్ళ గురించి చెప్పమంటే అడిగిపోతున్నావు అవునా? అందువల్ల కొంతకాలం క్రితం ఏముందో తెలియదు, ప్రస్తుతం ఉన్న దాంట్లో కూడా ఈ క్షణంలో జరిగింది గుర్తుంటుంది. రేపు మళ్ళీ అడిగితే పద్మాకర్ గారు గంటన్నారు ఉపన్యాసం చెప్పారు, ఏం చెప్పారు ఏం చెప్పారు గుర్తులేదని అంటున్నారు. అంటే ఆ వర్తమానం దాటితే మళ్ళీ గుర్తుండడం లేదు. ఇంకా జరగబోయేది అది ఎవరికీ తెలియకుండా ఉంది. జరగబోయేది అందరికీ తెలిస్తే ఈ ప్రపంచంలో ఎందుకు ఉంటుందండి? కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారండి, మహామేధావులు అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ మధ్యన ఇలాంటి వాళ్ళు కూడా స్వయం ప్రకటిత దేవతలు కూడా తయారయ్యారు. అనగా, గురువుగారండి, మీరు నెలాళ్ల క్రితమే నా కల్లో కనబడి అమరకంటక్ 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 అన్నట్టు అయిందండి. ఆ తర్వాత మీరు నిజంగానే అమరకంటకానికి తీసుకెడుతున్నట్టుగా అనౌన్స్ చేశారండి అన్నాం. ఇన్ని తెలివితేటలు నెల్లాళ్ళ క్రితమే నీకు తెలిసిపోతే నీకు ఇల్లు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదా? నీ భవిష్యత్తులో నువ్వు ఎంతకాలం బతుకుతావో తెలియదా? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తావో నీకు తెలియదా? మళ్ళీ అవన్నీ తెలియడానికేమో గురువుగారు కావాలా? ఇటువంటి దొంగ తెలివితేటలు కొందరు ఉంటాయండి. ఇది భయంకరమైన లక్షణం. ఇది ఒక మోసం, ఇది ఒక కపటత్వం. నిజంగా సర్వము తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు ఈశ్వరుడు తప్ప ఎవడో ఉండడు. కానీ కొంతమంది నేను మాతాజీ జాయి మాతాజీ నా కాళ్ళకి దండం పెట్టండి నాకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తాయి. ఈ మధ్యనే మా శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందిట. వచ్చి నాకు జరిగింది, జరగబోయేది అన్నీ తెలిసిపోతాయండి, నేను అమ్మవారిని అండి, అమ్మవారు ఉపాసకురాలని, అమ్మవారిని నాలో ప్రవేశించింది, నాకు మూడవ కన్ను తెరుచుకుంది అందుట, మూడవ కన్ను ఎక్క. అప్పుడు వాడు చెయ్యి ఎత్తాడు, ఈ చేత్తో లాగి నేను గోప మీద కొడతానా కొట్టనా చెప్పు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసే కదా. ఇప్పుడు ఆవిడకి పెద్ద సమస్య, కొడతావు అంటే నిజంగా వాడు కొట్టడేమో. అప్పుడు ఏమవుతుంది, ఆవిడ అన్నమాట అబద్ధం, నువ్వు కొట్టమంటే నాకు గో మీద కొడతాడేమో, పైగా కొట్టేవాడు ఇంత లావుగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు ఆ పక్కనే, లాగి కొడితే కళ్ళు తిరిగి పడుతుంది. అందుకని ఏమేమేమేమేమైంది ఇలాగా వాడికి వండిందనమాట. కాబట్టి అలా అసత్యాలు ఆడేవాడిని పక్కన పెడితే అంత తేలికేం కాదు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలియటువంటి ఇంకోటి రహస్యం చెప్పనా, తెలిసిన వాడు అబద్ధాలు ఆడటం. మేము ఇంతకాలం అయింది ఏమండి మీ జాతకం చెబుతామని ఒక్కళ్ళతో అన్నావా, మీ భవిష్యత్ తెలుస్తుంది మాకను, ఎన్నాళ్ళు ఇంత ఉపాసన చేసి ఇన్ని ఉపన్యాసాలు చెప్పినా ఏమండవు నా దగ్గరకు వచ్చేయండి మీ భవిష్యత్తు చెబుతాం అని అనలేదు. ఆఖరికి జగద్గురువులు శంకరపీఠంలో కూర్చున్న గురువులు ఒక్కనాడు ఎవరికైనా మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబుతారు, చెప్పరు, అది ధర్మం కాదు. అంతటి వాళ్లే అత్యవసరమైతే తప్ప చెప్పరే. అటువంటిది తెల్లవారులేస్తే అందరితో తగాదా పడేవాళ్ళు, అన్ని పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, వీళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయా? కాబట్టి ఇప్పుడు జరిగినది తెలియటం లేదు, వర్తమానం అది పూర్తిగా తెలియటం లేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల మనం త్రికాలములకు అతీతులం కాము, త్రికాలాలకి లొంగి ఉన్నాం. మన భవిష్యత్తు మన చేతిలో ఎప్పుడు పూర్తిగా ఉండదు, మన ప్రయత్నం మనం చేయవలసిందే, కష్టపడవలసిందే, కానీ ఫలితం ఏమిటో తెలియదు. ఈ మూడింటికి అతీతుండి కనుక పరమాత్ముడు ఏమన్నారు, కాలాతీత అన్నారు. అటువంటి కాలాతీతుడైన పరమాత్ముడు సమస్త లోకాలకి ఆధారభూతుడు. ఆయన యథార్థంగా రూపము లేదు, ఉంటూ ఉంటుంది, ఏ పని చెయ్యడు మళ్ళీ అన్ని పనులు చేస్తాడు. అవిక్రీయుడు అనే శబ్దమునకు వికారములు మార్పులు లేనివాడని అర్థం. మార్పు లేకుండా ఎవడుంటాడు? 1990లో ఒక రకంగా ఉన్నాం, 2000 సంవత్సరంలో ఒక రకంగా ఉన్నాం, ఆ తర్వాత 2015వ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి ఒక ఆయన జుట్టు పడింది, మళ్ళీ 19వ సంవత్సరం మళ్ళీ జుట్టు వచ్చింది. ఏం మార్పులు ఎందుకు రావు, వస్తాయి. ఒక ఆయనకి నిన్నటిదాకా తల వెంట్రుకలు తెల్లగా ఉంటాయి, మరినాడు ఎందుకు నల్లబడతాయి, ఎలా నల్లబడిందో తెలియదు, మరి అందులో ఏం మహిముందో తెలియదు. అప్పటిదాకా నల్లగా ఉన్నవాడు తుట్టేమో ఒక్కోసారి తెల్లబడుతూ ఉంటుంది. ఆ మధ్యన మొన్న మాతో పాటు వచ్చి గౌహతిలో బ్రహ్మపుత్రలో స్నానం చేశాడు, స్నానం చేయగానే ఆయన జుట్టు తెల్లబడింది, మరి ఏమిటో తెలియదు, ఏ రంగు ఏమిటో తెలియదు, వాడి రంగులు బయటపడుతున్నాయి. కాబట్టి మనలో ఎప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ మార్పులు లేకుండా ఈ సృష్టిలో ఏ పదార్థము ఉండదు. దానికి ఉదాహరణ చెప్పారు, పండున్నది, ముందేమవుతుంది, పువ్వు తయారైంది, మామిడి పువ్వు, ఆ మామిడి పువ్వు క్రమంగా పిండి అయ్యింది, పిండి పెద్దదయ్యింది, ఈ పచ్చికాయ మామిడికాయ ఆవకాయ వరకు వచ్చింది, ఆవకాయ పెట్టకుండా చెట్టుకు వదిలేస్తే అది పండిపోయింది, పండాక తినకపోతే కుళ్ళిపోతుంది, పురుగులు పడతాయి, టెంక అవి కిందకి రాలిపోతాయి, తర్వాత మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. అదృష్టం బాగుంటే ఈ టెంక మళ్ళీ ఇంకో చెట్టు అవుతుంది, ఆ టెంకలో సహనం లేకపోతే అది ఎందుకు పనికిరాకుండా పాడైపోతుంది. కాబట్టి ఫలాలలో మార్పు ఉంటుంది, వృక్షములలో మార్పు ఉంటుంది, లతలలో మార్పు ఉంటుంది, బీజములలో మార్పు ఉంటుంది, కట్టిన వస్తువులన్నిటిలో మార్పు ఉంటుంది, గృహాలలో మార్పు ఉంటుంది. కిందకి ఏడాది ఉన్న ఇల్లు ఈ ఏడాది అలా ఉండటం లేదుగా, లాస్ట్ ఇయర్ రంగులు వేసాం, ఈ ఏడాది రంగులు వేయకపోతే వెలిసిపోయినట్టు ఉంటుంది మీ జుట్లాగా. అందువల్ల ఏదో రకంగా రంగులు వెలిసిపోతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతూనే ఉంటుంది ఈ సృష్టి. కానీ పరమాత్ముడు ఇలా ఏ మార్పు లేకుండా ఎల్లవేళలా ఒకే రకముగా ఉంటాడు కనుక ఈశ్వరుణ్ణి అవిక్రీయుడు అన్నారు. ఆయన అనంతమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడు, గొప్ప జ్ఞానానికి నిధి ఆయన పరాక్రమం, ఆశ్చర్యమట. అందుకే అద్భుత విక్రమం అన్నారు ఆయన. ఒక వ్యక్తి పరాక్రమం వైయక్తికం కనుక దానికి ఒక పరిమితులు ఉంటాయి. ఓ మిలిటరీలోకి వెళ్ళాడండి ఒక సైనికుడు, ఆ సైనికుడి పరాక్రమం ఓ 10 మందిని చంపగలడు, 20 మందిని చంపగలడు, ఆ తర్వాత అయినా ఆయన శరీరం నీరసానికి గురవుతుంది. కానీ భగవంతుని పరాక్రమం ప్రపంచానికి అతీతం, అది ఎంత గొప్పదో, ఆ శక్తి ఎటువంటిదో, ఎంతమంది శత్రువులను నాశనం చెయ్యగలదో ఎవరికీ తెలియదు గనక ఈశ్వరుడు అద్భుత విక్రముడు అని పిలువబడ్డాడు. అయినప్పటికీ అమ్మవారు లేకుండా ఏ పని చేయడు, అమ్మవారిని మాయ అంటారు, పరమాత్ముడిని పురుషుడు అంటారు. ఆ మాయతో కూడినటువంటి వాడే పరమాత్మ, అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక. అందుకే ఆయన్ని సాంబుడు, అంబికాపతి, అంబాపతి అన్నారు. అంబా అమ్మవారు, సహ అనే శబ్దము లోపించి అది ఏమవుతుందన్నమాట, స అవుతుంది. అప్పుడు స అంబహ సాంబహ అన్నమాట. అందుకే వీరికి ఇప్పటికొడుతుంది కొన్ని చోట్ల బంధుమిత్ర సపరివార సమేతంగా రండి. అక్కడ సపరివారము స అంటే విత్ అన్నమాట, తో పరివారముతో అనడానికి సపరివారము. సహ అనేటటువంటిది అది లోపించి అవ్యయంలో స అవుతుంది. కాబట్టి సహ అంబ, అదే సహ లోపించి స అంబ సాంబ అంటే అంబయా సహిత, అమ్మతో కూడినవాడు, అమ్మతో కలిసిన వాడు, అటువంటి ఈశ్వరుడికి నమస్కారం. ఈ ఈశ్వరుడికి అనీశ అని ఒక బిరుదు ఉంది. అనీశం ప్రణమామ్యహం అనగా అనీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఇంతకీ అనీశ అంటే ఆయనకి పైన మరొక అధిపతి లేడు, ఆయనే తనకు తానే అధిపతి. సాధారణంగా లోకంలో ప్రతివానికి వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ వాడి పైన ఇంకో అధిపతి ఉంటాడండి, ఓ రాజు, ఆ రాజు గారి మీద ఇంకో రాజు, ఆయన రాజాధిరాజు. ఇలా ఈ ప్రపంచంలో ప్రతి అధిపతికి పైన ఒక అధికారి ఉంటాడు. ఓ గుమాస్తా, గుమాస్తా మీద ఆఫీసరు, ఈ ఆఫీసర్ మీద పై ఆఫీసరు, పై ఆఫీసర్ మీద ఇంకో ఆఫీసరు. సూపర్లేటివ్ డిగ్రీ భూమి మీద లేదు అసలు. మళ్ళీ ఇంత గొప్ప ఆఫీసర్ని అదుపులో పెట్టడానికి అవసరమైతే తప్పు చేస్తే ఓ జడ్జి గారు ఉంటాడు, న్యాయాధిపతి. కానీ పరమాత్ముడు అలా కాదు, తనకు తానే అధిపతి, ఆయనకి పైన మరొక ఈశ్వరుడు లేడు గనుక అనీశ అన్నాడు ఆయన. అటువంటి స్వామికి నమస్కరిస్తున్నాము అని సూతుడు, దేవతలు, మానవులు నైమిషారణ్యంలో ఒక అమావాస్య నాడు గోమతిలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. అనంతరం యజ్ఞం దగ్గర కూర్చున్నారు. ఆ యజ్ఞం దగ్గర కూర్చుని వాళ్ళ పూర్ణాహుతి కార్యక్రమం చేస్తుండగా నిత్య పూర్ణాహుతితో కూడిన యజ్ఞం అని చెప్పాం కదా, అందువల్ల పూర్ణాహుతి అయ్యాక సూతుండి కూర్చోబెట్టారు ఒక ఆసనం ఇచ్చి. దీర్ఘసత్రయాగం చేసేవాళ్ళకు ఒక నియమం ఉందండో, ఈ సత్రయాగంలో ఏ రోజుకు ఆ రోజు పూర్ణాహుతి చేయాల్సింది. ప్రతిదిన పూర్ణాహుతి ఉంటుంది. 1000 యజ్ఞం అయ్యాక మళ్ళీ సంపూర్ణమైన మరొక పెద్ద పూర్ణాహుతి ఉండే, దాన్ని మహాపూర్ణాహుతి అంటారు. కొంచెం ఎక్కువ సామగ్రితో చేస్తారు, మహామంత్రాలు చదివి. అలా ఆ పూటకి, ఆ అమావాస్యకి దేవతలంతా స్నానానంతరం తమతో పాటు ఉండగా ఋషులు సత్రయాగాన్ని ముగించుకున్నారు. అనంతరం సూతుడిని పిలిచారు, మహాత్మా వేదవ్యాస శిష్య, మా అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చావు, మాకు ఎన్నో పురాణాలు ఎంతో పూర్వం చెప్పావు, ఇప్పుడు మళ్ళీ చెప్పడానికి ఇంకోసారి ఏం చేసావు, నీ ఆసనం మీద కూర్చో అని ఆయనకు ఆసనం ఇచ్చారు. ఇప్పటికీ నైమిషారణ్యంలో సూతుడు కూర్చున్నటువంటి ఆసనం ఉన్నది, దాన్ని సూతగద్ది అంటారు. ఆ సూతగద్ది దగ్గరే సూతుడు 18 పురాణాలు చెప్పాడు. నైమిషారణ్యంలో ఎక్కడ కూర్చుని పురాణం విన్నా అదృష్టమే, కానీ సూతగద్ది దగ్గర ఒకసారైనా కూర్చోవాలి. వ్యాసగద్ది, సూతగద్ది రెండు కూడా వ్యాసపీఠం, సూతపీఠాలు అన్నమాట. వాళ్ళు కూర్చున్న స్థలాలు, మహానుభావులు కూర్చున్న స్థలాలు కనుక అవి పవిత్రం కనుక అక్కడికి వెళ్ళినప్పుడు వాటి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టం. అందున మేము రేపు భాద్రపద పూర్ణిమ నాడు అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నాం. భాద్రపద పూర్ణిమ అంటే గ్రహణం కూడా వచ్చింది, సంపూర్ణ చంద్రగ్రహణం. పూర్ణిమ నాడే భాగవతాన్ని ఊరేగించటం మహాయోగం అని చెప్పారు కదా. ప్రోష్టపద్యాం, అది కూడా పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యో దదాతి భాగవతం సయాతి పరమాంగతిం అని భాగవతంలో 12 స్కందంలో 13 అధ్యాయంలో 13 శ్లోకంలో చెప్పారు వేదవ్యాసులు వారు. భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించి దానం చేసిన వాడు సంపూర్ణమైన వైకుంఠాన్ని పొందుతాడు, శాశ్వత మోక్షం పొందుతాడు. అందువల్ల అలాంటప్పుడు అక్కడ చెయ్యాలి. అటువంటిప్పుడు ఈ సూతగద్దీను, ఈ వ్యాసగద్దీను ఇలాంటివి చూసుకోగలిగితే ఎంతో అదృష్టవంతులు అవుతాం. నైమిషారణ్యం అష్టాదశ పురాణ ప్రవచనం జరిగిన దివ్యస్థలం. మహానుభావుడు హనుమంతుడు దక్షిణ ముఖంలో స్వయంభూ విగ్రహంతో వెలిసినటువంటి స్థలం ఉంది అక్కడ, దాన్ని హనుమాన్ గఢ్ అంటారు. హనుమాన్ గఢి, గడ్డ గడ్డ అనే శబ్దానికి హనుమంతుడు ఉండే స్థలం అని అర్థం అనమాట. అక్కడ హనుమంతుడు స్వయంభూ అంటే ఎవరో చెక్కిన విగ్రహం కాదు, తనంత తానే పాండవుల కోసం ఒకప్పుడు దర్శనమిచ్చి గోడ మీద అలా వెలిచాడు ఆయన. అటువంటివన్నీ చూడాలి. ఏదో వెళ్ళాం వచ్చాం అన్నట్టుగా కాకుండా, గ్రామం గచ్చం తృణోస్పృశన్ అన్నట్టు కాకుండా, ఓ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ చూడవలసినవన్నీ చూడాలి. ఒక ఆయన వెళ్ళి అట్ట గ్రామానికి ఎందుకు వెళ్ళాడో మర్చిపోయాడు, ఊరు వెళ్ళాడు కాబట్టి అక్కడికి వెళ్ళాక అక్కడ గడ్డి పరకను ముట్టుకున్నట్ట. అందుకని గ్రామం గచ్చన్ తృణం స్పృశన్, వెళ్ళాడు గ్రామానికి గడ్డి పరకని అలా పుట్టుకున్నాడు, ఎందుకు వచ్చాము మర్చిపోయాం కదా అని వెళ్ళి వెళ్ళిపోయాడు బాబు. అందుకని పుల్లయ్య వేమవరం ఒక సామెత కూడా పుట్టిందిలేండి. పరమానందయ్య గారి దగ్గర పుల్లయ్యను శిష్యుడు ఉండేవాడు. పాపవాడికి గురువుగారు ఎదుట పని చెబితే అత్యుత్సాహం, చేసేయాలనే కోరిక, బుర్ర తక్కువ. ఓ రోజున రాత్రిపూట గుడిసె బయట ఉన్నాడు వాడు. గుడిసెలోనేమో గురువుగారు, గురువుగారి భార్య ఉన్నారు. హఠాత్తుగా గురువుగారు భార్యతోటి రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి అన్నాడు. వీడు బయట నుంచి విన్నాడు, గురువుగారి మీద భక్తి నాకు ఎక్కువ కదా, ఇదో గొప్ప భక్తి అండి వాడికి. గురువుగారు కనపడినప్పుడల్లా గురువుగారి పాదాలు వస్తే అడుగుని దుమ్ము తీసి నెత్తిమీద రాసేసుకునేవాడు వాడు. అందుకని వాడు గురువు భక్తి ఏమో అనుకుంటారు. అందుకని గురువుగారి మీద పరమభక్తి కదా. గురువుగారు రేపు నన్ను వేమవరం పంపాలనుకున్నారు, ఆయన చెప్పేలోపే వెళ్ళొచ్చేద్దాం అనుకుని రాత్రికి రాత్రి ఏది గురువుగారు తలుపేసి నిద్రపోతూ ఉంటే ఎందుకు వెళ్ళాలి ఏమిటి ఏమి అడగకుండా బయలుదేరాడు. ఆ వేమవరం వెళ్ళేదారులో మధ్యలో శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో రాత్రిపూట పిశాచాలు విందు చేసుకుంటున్నాయి. ఈ కంగారులో వీడు ఆ శ్మశానానికి వెళ్ళాడు. ఆ పిశాచాలు వీణి పట్టుకున్నాయి. బాబు అన్నాడు, పక్కన మురిగొంట్లో పట్టాడు. ఆ మురిగొంట్లోంచి బయటికి లేచేసరికి కుక్కలు వెంటబడ్డాయి. ఈ కుక్కలు తప్పించుకునేసరికి తోడేళ్ళు నక్కలు ఆ రోజుల్లో, ఇప్పుడు నక్కలు తోడేళ్ళు లేవులండి, మనుషులు ఎక్కువైపోయారు. అందువల్ల ఇవన్నిటినీ తప్పించుకుని అతి కష్టం మీద ఆ వేమవరం వెళ్ళి, అమ్మ గురువుగారు చెప్పినట్టు వేమవరం వెళ్ళానని మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుని సూర్యోదయ సమయానికి ఇంటికి వచ్చేసాడు. అప్పటికి గురువుగారు స్నానం చేసి, ఒరే పుల్లయ్య ఇలా రారా అనగానే, గురువుగారు మీరు ఎందుకు పిలిచారో తెలుసు, మీరు రాత్రి అమ్మగారితో నన్ను వేమవరం పంపాలని అనుకుంటూ ఉండగా విన్నాను, అందుకే మీరు చెప్పేలోపే రాత్రికి రాత్రి వేమవరం వెళ్ళాను, వచ్చేసాను అన్నట్ట. ఎందుకు వెళ్ళావు అదంతా నాకెందుకు, మీరు పంపాలనుకున్నారు నేను వెళ్ళాను వచ్చేసానండి. అప్పటి నుంచి పుల్లయ్య వేమవరం, వ్యవహారంలో పుల్లయ్య వ్యామవరం అండం మొదలెట్టాం. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. ఒక క్షేత్రమునకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రములో ఏమేమి చూడాలో, అక్కడ ఏమి చెయ్యాలో సంపూర్ణముగా తెలుసుకొని ఆ పద్ధతి ప్రకారం యాత్ర చేస్తేనే దానివల్ల ప్రయోజనం. మందు వేసుకునేవాడు మందుకి తగిన విధానంతో మందు వేసుకుంటేనే ఆ మందు పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు రెండు మాత్రలు అంటే మధ్యాహ్నం వేసుకుంటే ఉపయోగం ఉందా? అలా ఏ పనైనా సరే కార్యక్రమాన్ని శాస్త్రోక్త రీతిలో చేస్తే ఉపయోగం. అందువల్ల మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సూత్ర సంహిత, వ్యాస సంహిత ఇలాంటి సంహితలు ఎంతో కొంత వినాలి. ఇదిగో వ్యాసుడు పురాణం చెప్పడానికి కూర్చున్న గద్ది, వ్యాసుని యొక్క గద్ది, సూతుని యొక్క గద్ది, అవి హిందీ వాళ్ళు సూత్ర గద్ది అంటారు కాబట్టి మనం అనేస్తున్నాం. ఆ గద్దీ శబ్దం హిందీ పదమే, తెలుగులో కూడా గద్దె అయిపోయింది, అక్కడి నుంచే వచ్చింది. మన తెలుగులో అయితే సూత గద్ది అనకూడదు, ఎందుకంటే గద్ది తెలుగులోకి వచ్చింది కనుక, సూత సంస్కృతం కనుక. అయినప్పటికీ హిందీ వాళ్ళ పద్ధతిలో మనం సూత్ర గద్ది, వ్యాస గద్ది అంటాం. అలాగే ఆంజనేయుడిది, అక్కడ ఉన్న చక్రతీర్థము, గోమతి స్నానము, సీత మొదలైనటువంటి మహానుభావులు స్నానం చేసినటువంటి స్థలాలు, దధీచి మిశ్రిత కొండము, రుద్రావర్తము, ఇవన్నీ ఒకసారి చూడాలన్నమాట. అందులో సూతుణ్ణి మొత్తం మీద ఆయన ఆసనం మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత అన్నారు, ఈ మానవ జీవితం ఎంతకాలం ఉంటుందో మాకు తెలియదు, ఎంత తొందరగా ఈ మానవ జీవితాన్ని తరింప చేసుకుని పునర్జన్మ లేకుండా చేసుకుందామా అని మేము భావిస్తున్నాం. మాకు జన్మ అంటే భయంగా ఉన్నది. అందువల్ల మహాత్మా, నీకు వీలున్నంత వరకు ఈ జన్మతోటే మోక్షం పొందడానికి ఏం చెయ్యాలో చెప్పు అనగా అప్పుడు ఆయన చెప్పాడు, సూత సంహిత అనే పేరుతో నేను కొన్ని ధర్మములను, ఈశ్వర స్తుతులను, చెయ్యవలసిన పనులను రాశాను, వాటిని మీకు వినిపిస్తాను. ఇవి వింటే మానవులు తరిస్తారు. ఈ విషయాన్ని మా గురువుగారు వ్యాసుడు చెప్పాడు, అదే మీకు చెబుతున్నాను. ఈ సంహిత దాదాపు 72 సర్గలతో ఉంటుంది. ఈ సర్గల్ని అధ్యాయములను కూడా పిలుస్తారు. అందువల్ల వీటిని శ్రద్ధాసక్తులతో వినండి. మీకు వీలున్నంత వరకు ఇందులో ఉన్నటువంటి వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి. ఆచరించలేకపోతే వినకూడదనే భయం అక్కర్లేదట. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు చేయలేకపోయినా వినడం వల్ల కూడా ఫలితం వస్తుంది. అందరం ధర్మాలు చేయగలుగుతామా? ధర్మాలు కనీసం వినడం కూడా లేకున్నారండి. అందుకని ఏమన్నారంటే పురాణములు చదవలేకపోయినా వినడం, వినలేకపోతే పుస్తకాన్ని పూజించడం. ఇప్పుడు అక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాన్ని అందరూ చదవలేకపోతే ఇంట్లో పెట్టి ఒక పూజ చేసినా చాలు. పూజితం గృహే నిత్యం, ఇంట్లో నిత్యం పెట్టుకుని పురాణమును భక్తి శ్రద్ధలతో పూజించినంత మాత్రం చేతనే ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు లభిస్తాయి. అందుకు కనీసం పూజించాలి. అందులో ఈ సూత సంహిత కూడా ఒక గొప్ప పురాణమే. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణము అనగా ఐదు లక్షణములతో కూడినది. పురాణములో ఐదు లక్షణాలు ఉంటాయి. అందులో ఒకటి సర్గ అనగా సృష్టి ఎలా ఆరంభమయ్యింది. సృష్టి చాలాసార్లు మొదలైందిగా, ఎన్నోసార్లు సృష్టి జరిగింది, మళ్ళీ ప్రళయం వచ్చి నాశనం అయిపోయింది, మళ్ళీ సృష్టి అవుతూనే ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా సృష్టి ఎలా మొదలవుతున్నదో తెలియజేసే ఘట్టమును సర్గ అంటారు. ఇంకా ప్రతిసర్గ అంటే ప్రళయం. ఈ సృష్టి జల ప్రళయంలోనో అగ్ని ప్రళయంలోనో వాయు ప్రళయంలోనో ఇంకో కారణం చేతనో నాశనం అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. దీన్ని అవాంతర సృష్టి అని కూడా అంటారు. ఈ ప్రళయాన్ని ప్రతిసర్గ అంటారు. ఇంకా వంశము, సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి మహానుభావుల వల్ల కొంతమంది పుట్టుకొచ్చారు. వాళ్ళందరినీ ఏమంటాం? సూర్యుడి యొక్క వంశస్థులు అన్నాం. వంశము అనగా మహాపురుషుల నుంచి ఆవిర్భవింపబడినది. మహాపురుషుల యొక్క శరీరము నుంచి ఆవిర్భవింపబడిన పురుషుల యొక్క తరములను వంశము అంటారు. సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి వైవస్వతమను, వైవస్వతమను నుంచి ఇక్ష్వాకు, మళ్ళీ ఆ ఇక్ష్వాకు యొక్క కుమారుడు వరసగా 10 మంది, వీళ్ళ దగ్గర నుంచి ఆ వంశం అలా సాగింది. ఇది వంశం, సూర్యవంశం. అలాగే చంద్రుడు, చంద్రుడు ఎలా అని పేరు కలిగినవాడిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వల్ల బుధుడు పుట్టుకొచ్చాడు. అదిగో బుధుడు యొక్క కొడుకు పురూరవుడు. ఇక్కడి నుంచి వరసగా వాళ్ళ వంశం, పురూరవుడి నుంచి నహుషుడు, నహుషుడు నుంచి ఇయాతి, ఇదంతా కూడా చంద్రవంశం. ఇలా కాకుండా అప్పుడప్పుడు కొంతమంది మహర్షుల నుంచి కూడా కొంతమంది పుట్టుకొచ్చారు. భృగు మహర్షి యొక్క సంతానం ఇది భార్గవ వంశము. భృగువు, ఆయన కొడుకు శుక్రుడు, మళ్ళీ ఆయన కొడుకుల్లో చవనుడు, ఆయన కొడుకుల్లోనే ఇంకొక ఆయన, వీళ్ళ యొక్క సంతానం ఇదంతా భార్గవ వంశం. అలాగే అంగిరుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళంతా ఆంగిరస వంశం వాళ్ళనమాట. అందుకని వాళ్ళని అంగిరులు అన్నారు. ఇలా ఎంతోమంది మహానుభావులైన ఋషుల నుండి, దేవతల నుండి, గ్రహాల నుండి ఆవిర్భవించినటువంటి వాళ్ళంతా వంశస్థులని పిలువబడతారు. ఈ వంశమును వర్ణించడం కూడా పురాణములో ఉంటుంది. ఇంకా మన్వంతరము, 71 దివ్యయుగముల కాలను మన్వంతరము అంటారు. ఒక మనువు యొక్క అంతరంలో 71 దివ్య యుగములు ఉంటాయి. ఈ దివ్య యుగముల కాలము, ఈ కాలములో ఎటువంటి వాళ్ళు పుట్టారు, ఎలాంటి మార్పులు వచ్చాయి, దీన్నంతా వర్ణించడాన్ని మన్వంతరము అంటారు. ఇక వంశానుచరితము, ఇందాక చెప్పాను కదా మీకు, సూర్యుడు నుంచి ఒక ఆయన పుట్టాడు, మళ్ళీ ఆయన నుంచి ఇంకొక ఆయన పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాళ్ళ వంశాల్లో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు చేశారు. దానికి వంశ అనుచరితము, వంశములో పుట్టిన మహానుభావుల యొక్క చరిత్ర. సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ వంశాలు, భార్గవ వంశాలు, అంగిరస వంశాలు, ఈ వంశాల్లో పుట్టిన మహర్షుల యొక్క చరిత్రలు. ఇప్పుడు జమదగ్ని మహర్షి చరిత్ర, పరశురాముడి చరిత్ర, కార్తవీర్యార్జునుడి చరిత్ర, రామచంద్ర ప్రభు యొక్క చరిత్ర, యదువంశంలో పుట్టిన కృష్ణాదుల యొక్క చరిత్ర, ఇదంతా వంశానుచరితము. యాక్చువల్గా మీరు కూడా వంశానుచరిత్రలోకి వస్తారు, కాకపోతే వ్యాసుడు మిమ్మల్ని పురాణంలోకి ఎక్కించలేదు, నన్ను మిమ్మల్ని. ఎందుకంటే ఆయన పురాణం అప్పటికే చాలా ఎక్కువైపోయిందని రాహేసి ఓడిపోయాడు ఆయన. మనందరం కూడా వంశంలో వాళ్ళమే. మన పూర్వీకుల్లో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారండి. ఎంతో పూర్వులు పుణ్యం చేస్తే ఈ మానవ జన్మ మనకిచ్చారు వాళ్ళు. ఆ పెద్దల్ని గుర్తించుకోవటం లేదంతే. అప్పుడప్పుడు మనకి ఏదో కొంతమందికి దివ్య దృష్టి వస్తుంది ఎట్లండి ఈ మధ్యని. ఇందాక చెప్పానుగా నేనే అమ్మవారిని అందిట కాబట్టి అలాంటి వాళ్ళకి తెలియచ్చు ఏమో. చెప్పచ్చు, నేనే అమ్మవారిని పార్వతీదేవిని ఈ రూపంలో పుట్టాను, మీరు నాకు దండం పెట్టకపోతే మీ కళ్ళు పోతాయి అని ఇట్లాంటి ఒక ఆవిడ. అవతల వాడు దండం పెట్టలేదు, కానీ పెట్టకపోయినా కళ్ళు పోలేదు. మరి ఆవిడ ఏ అమ్మవారు కంసత పుట్టిందో, ఏ గ్రామదేవత తెలియదు అని. కాబట్టి చెప్పచ్చు మొత్తం మీద మనందరం కూడా ఈ వంశాను చరిత్రలోకి వస్తాం. ఈ ఐదు లక్షణములతో కూడినది పురాణము. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశాను చరితంచైవ పురాణం పంచలక్షణం. ఇటువంటి పురాణములు 18 రాశాడు వ్యాసుడు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన శివ విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములు. ఇవి కాక నారసింహ ఉశనశ సౌర సాంబ కపిల దౌర్వాస కాళిక ఇత్యాది 18 ఉపపురాణములు కూడా ఇచ్చాడు. ఈ పురాణములు తెలియకపోతే వేదాధ్యయనం వ్యర్థమైపోతుంది. యహ చతుర్వేద విద్విప్రహ పురాణం వేత్తి నార్దతః యశ్చతుర్వేద విద్విప్రహ పురాణం వేత్తి నార్థతః తందృష్ట్వా భయమాప్నోతి వేదో మాం ప్రతరిష్యతి. ఒకడున్నాడు, 4 వేదములు అధ్యయనం చేశాడు, వాడు అర్థం చెప్పగలడు, అయినా పురాణములు చదవలేదు. అప్పుడు వేదాలు వాడిని చూచి భయపడతాయట. ఎందుకని? పురాణములు తెలియని వాడికి వేద అర్థములు తెలియవు, నా తాత్పర్యం చెడిపోతుంది అని వేదం భయపడుతుంది అని సాక్షాత్తు సూతుడు చెప్పాడు 9వ శ్లోకంలో అధ్యాయం 1లో చెప్పాడు. ఇలాంటివి మీకు తెలియజేయాలనే జగద్గురువుల వారు సూత సంహితని ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఇంతవరకు ఎక్కడ ఎవరో చెప్పకపోయినా ఏదో పుస్తక రూపంలో ఉంటాయి. ఈ పుస్తకంలో ఉన్న అనేక సారాంశములు తెలియాలి, తెలియకపోతే మన జీవితం వ్యర్థమవుతుంది. ఈ పురాణ జ్ఞానం లేకపోతే వేదములు భయపడతాయట. ఎందుకని? వీడికి పురాణాలు రావు, వీటి అర్థం తెలియదు, నా అర్థం జడగొడతాడు. అందువల్ల ఇటువంటి వాడంటే నాకు భయం అని వేదములే భయపడతాయి. అందుకనే ఆదిశంకరాచార్యులు వారి గురించి రాస్తూ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అన్నాడు. ఆయన శృతి వేదం చదువుకున్నవాడు, స్మృతి దాని పారమెరిగిన వాడు, పురాణములకు కూడా నిలయం ఆయన. ఆయనలో వేదాలు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి, వేదములు ఉన్నాయి. ఇవన్నీ లేకపోతే ఎలాగా? శృతులు లేకపోయినా, స్మృతులు లేకపోయినా, పురాణములు లేకపోయినా, ఈ మూడింట్లో దేని జ్ఞానం లేకపోయినా వాడు సంపూర్ణుడు కాడు. అందున పురాణముల యొక్క విశేషం తెలియకపోతే ఏం చెప్పగలుగుతాడండి? రుద్రుడి మీద రుద్రాధ్యాయం ఉంది, నీలకంఠుడని నామం ఉంది. ఈ నీలకంఠ నామం ఎలా వచ్చిందో మళ్ళీ పురాణంలో చెప్పవలసిందే కదా. ఆయన విషం తాగాడు, అందువల్ల కంఠం ఏమైంది? నీలం అయ్యింది. ఈ కథ తెలియాలంటే పురాణం తెలియాలి. పురాణం తెలియకుండా నీలకంఠాయ మృత్యుంజయ యశర్వేశ్వర యశదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అన్నంత మాత్రం చేత అర్థం ఎలా తెలుస్తుంది? నీలకంఠ అర్థం ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ పురాణ కథ ద్వారా రావాల్సిందే. మళ్ళీ ఈ పురాణములకు ఈ నామం ఎక్కడి నుంచి వస్తుంది? వేదం నుంచి రావాల్సిందే. అందుకని ఈ వేదములు, ఈ స్మృతులు, పురాణములు ఒకదానితో ఒకటి సంబంధములు కలిగినవి, పరస్పర పూరకములు, ఇంటర్ రిలేటెడ్ అంటారు అన్నమాట వీటిని. అందువల్ల ఇది లేకపోతే అది పనిచేయదు, అది లేకపోతే ఇది పనిచేయదు. ఈ ఇతిహాసములు, పురాణములు, వేదములు ప్రామాణ్యమైనవి, వేద ప్రమాణమే పురాణ రూపంలో వచ్చింది. అందుకే ఎక్కడైనా ఒక పురాణములో ఇది కల్పితమవునా కాదా అనేది తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? వేదమునకు వ్యతిరేకంగా ఎక్కడైనా శ్లోకం పురాణంలో ఉంటే ఆ శ్లోకం వ్యాసుడు రాయలేదు, ఎవడో అందులో ప్రక్షిప్తం చేశాడని తెలిసిపోతాడు. కొన్ని చోట్ల వేదానికి విరుద్ధంగా 1-2 శ్లోకాలు కనపడతాయి కదా పురాణాల్లో, అవి అందుకే ప్రక్షిప్తములు అంటారు. అనగా ఎవడో దొంగ అందులో చేర్చాడని అర్థం అన్నమాట. అటువంటి వాటిని మనం విడిచిపెట్టేయచ్చు, ఎందుకంటే అది వేదమునకు వ్యతిరేకంగా ఉన్నది. దానికి ఉదాహరణ చెబుతాను. మీకు బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండం ఉంది, గోలోక ఖండంలో గణేశ్వరుడు యొక్క చరిత్ర ఉంటుంది. అందులో ఏమని ఉంటుంది? గణేశ్వరుడు తులసిని శపించాడు. ఏమని? మయాభోగ్య నిత్యశ, నువ్వెప్పుడూ నా చేత అనుభవింపబడవు, అనగా నువ్వు నా పూజకి పనికిరావు. నిత్యశ అన్నాడు, అంటే ఎప్పుడూ పనికిరావు అన్నాడు. ఎప్పుడూ పనికిరావు అని సుస్పష్టముగా వేద ప్రమాణముతో కూడిన బ్రహ్మవైవర్త పురాణం చెప్పింది. కానీ ముద్గలుడని ఆయన ఏం చేశాడు, ఒక్క వినాయక చతుర్థి నాడు మాత్రం తులసి దళాన్ని ఇవ్వచ్చు, 21 పత్రుల్లో తులసిని చేర్చాను అన్నాడు ఆయన. ఇప్పుడు ముద్గలుడు వ్యాసుడికి వ్యతిరేకంగా రాశాడు. వ్యాసుడికి వ్యతిరేకంగా రాస్తే అది మనం ప్రమాణంగా స్వీకరించకూడదు. ఆ రాసింది ముద్గలుడు కాకుండా వ్యాసుడు రాసి ఉంటే అది ప్రమాణం. వ్యాసుడు బ్రహ్మవివృత పురాణంలో వేద పండితుడు, వేదములు విభజించినవాడు, ఎప్పుడూ పనికిరావని శాపం గణపతి ఇచ్చాడని సుస్పష్టంగా రాస్తే ముద్గలుడని ఆయన ఎంతో భక్తితో చాలా గొప్పగా రాశాడు. గణేష భక్తుడే, అన్ని వ్యాసుడికి అనుకూలంగా ఉన్నాయి, ఇదొక్కటి వ్యాసుడికి వ్యతిరేకంగా రాశాడు. ఇప్పుడు మనం దేన్ని తీసుకోవాలి ఇప్పుడు మరి? కాబట్టి వ్యాసుడికి వ్యతిరేకంగా రాశాడు అంటే అది వేదమునకు వ్యతిరేకము, అటువంటిది స్వీకరించకూడదు. అందుకే ఏకవింశతి పత్రములలో పూర్వకాలంలో తులసి పత్రం అన్న తోట శిరీష పత్రం సమర్పయామని ఉండే. మీరే ఆలోచించండి, ఇప్పుడు ఈయనే చెబుతున్నాడు ఏమని, వేదమునకు వ్యాసునికి వ్యతిరేకంగా ఉన్నవి మనం స్వీకరించరాదు. అందుకనే భారతంలో అయినా, విష్ణు పురాణం వంటి పురాణాల్లో అయినా, ఎక్కడైనా పొరపాటున వేద ప్రమాణమునకు వ్యతిరేకముగా ఒక శ్లోకం కనపడితే అది ఎవరో కావాలని ప్రక్షిప్తం చేశారని అర్థం. అటువంటి వాటిని ఎప్పుడు స్వీకరించకూడదటండి. ఎప్పుడు భారతం భారతమే, భారతంలో చాలా జాగ్రత్తగా ఎక్కడ వేదమునకు విరుద్ధం కాకుండా రాశారు. ఇప్పుడు ఆ భారతాన్ని ఎవడో సినిమాగా తీశాడు, అందులో భీముణ్ణి అర్జునుడిని విలన్గా చిత్రీకరించి కర్ణుణ్ణి దానవీర సువర్ణ కర్ణుడు అన్నాడు అనుకోండి, అది వేదానికి వ్యతిరేకంగా మాట్లాడటం అవుతుంది. అప్పుడు అలా చేసినటువంటి వాడు వేదం వ్యతిరేకమైన పని చేయటం వల్ల దుర్మరణం పాలైన అవుతాడు, లేదా ఘోర నరకానికైనా వెడతాడు. అందుకని వేదానికి ఎప్పుడూ వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఇలాంటి వాటిని కల్పించి నోటికొచ్చినట్టు చెప్పకూడదు. అసలు ఎందుకు వస్తాయో తెలియదు కానండి, భారతానికి ఏ సంబంధం లేని దరిద్రపు సినిమాలు చాలా వచ్చేసాయి. అటువంటి వాటిల్లో కర్ణుణ్ణి మహానుభావుడి కింద చిత్రీకరించడానికి కొందరు ప్రయత్నించారు. దుర్యోధనుణ్ణి, పాపాత్ముణ్ణి, ఇలాంటి వాళ్ళందరినీ గొప్పవాడుగా చిత్రీకరించడం, రావణాసురుణ్ణి ఏకంగా రావణ బ్రహ్మాండం, వాడు బ్రహ్మ ఏమిటండి, వాడు మహా రాక్షసుడు వాడు, అటువంటి వాళ్ళని మహాత్ములుగా చిత్రీకరిస్తే అది పాపం. ఎందుకంటే వేదమునకు వ్యతిరేకంగా వెడుతున్నాం కనుక, రామాయణంలో లేనిది భారతంలో లేనిది మనం కల్పించి చెబుతున్నాం కనుక. ఈ కల్పిత కథలు వీటి మీద పట్టు లేనటువంటి వాళ్ళు, మాబోటి వాళ్ళ దగ్గర పురాణములు విననటువంటి వాళ్ళు నిజం అనుకుంటున్నాడు కదా, దానివల్ల ఏమనుకుంటారు అనమాట, అయ్యి బాబోయ్ అర్జునుడి కంటే కర్ణుడు గొప్పట, వాడు దానం చేసేట, వాడు వీరుట్ట, వాడు సూరుట్ట, నీ మొహంట అంటే అది ఎంత ప్రమాదం అవుతుందండి, అది ప్రమాదం. అందుకని ఇక్కడ సుస్పష్టంగా స్మృతయశ్చ పురాణాని భారతం ముని పొంగవ న్యాన్యపి మునిశ్రేష్ఠ శాస్త్రాన్ని సుబహూని చ సర్వం వేదావిరోధేన ప్రమాణం నాణ్యవర్త్మన. స్మృతులు, పురాణములు, భారతం ఇవన్నీ చాలా గొప్పవి, ఇవన్నీ కూడా ప్రమాణమే. కానీ ఎక్కడైనా అందులో వేదమునకు వ్యతిరేకమైనది ఉంటే మాత్రం ఆ ఒక్కటి తీసి పక్కన పెట్టండి. కారణం, వేదమునకు వ్యతిరేకముగా ఎప్పుడు వ్యాసుడు రాయడు. కారణం, వేదములను విభజించినవాడే ఆయన. వ్యాసుడు లేని క్రితం వేదములు చదవడం చాలా కష్టం అండి. వ్యాసుడు వచ్చాక మన అదృష్టవశాత్తు వేదములను ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధరోణ వేదం అనే పేరుతో 4 వేదములుగా విభజించి ఆ వేదములను లోకానికి అందించాడు గనక వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు. ఆయన ఎప్పుడూ వేదమునకు వ్యతిరేకంగా ఒక్క మొక్క కూడా రాయాడు. అలాంటి వాటిల్లో ఉన్నట్టు కనపడితే అవి ఎవరో కల్పించి పెట్టారని గ్రహించి వాటిని ప్రమాణంగా స్వీకరించకుండా పక్కన పెట్టుకోవాలండి. ఓ దేవతలారా, మహర్షులారా, నా అదృష్టం బాగుండి ఈ సంహితని మీకు చెబుతున్నాను, మా గురువు గారికి నమస్కరించి చెబుతున్నారు వినండి. మా స్వామి వ్యాసుడు పరమ శివభక్తుడు. శివుణ్ణి ఒకసారి భక్తితో ప్రార్థించాడు. అప్పుడు శివుడు ఆయనకి జ్ఞానమిచ్చి వేదములను ఎలా విభజించవచ్చు, ఎంతవరకు విభజించవచ్చో ఇచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, వ్యాసుడు వేదములను శివానుగ్రహముతో శివుని స్తుతించటం వల్లనే చేశాడు. సపునర్ దేవదేవస్య ప్రసాదాదంబికాపతే సంక్షిప్య సకలాన్ వేదాంశ్చతుర్థ కృతవాన్ ద్విజా. దేవదేవుడు పార్వతీపతి శివుణ్ణి భక్తితో పూజించి ఆయన అనుగ్రహం పొంది వ్యాస మహర్షి వేదములను 4 సంక్షేపంగా అందజేశాడు. సంక్షేపంగా అందజేశాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సంక్షిప్య అనే మాట వాడారు ఇక్కడ, అంటే సంక్షిప్తంగా రాశాడు ఆయన. ఒకవేళ సంక్షిప్తంగా రాయకపోతే అసలు మానవ జీవితం కాదు కదా, దేవతల జీవితం కూడా వేదములు చదవడానికి సరిపోదు. వేదములు అనంతములు, అనంతావై వేదాహ, జ్ఞానం అనంతం కదా, అందులో వేదములు కూడా అనంతములు. ఆ అనంత వేదములు కృతయుగంలో చదవడానికి గిజగిజలు అడిపోయారట. ద్వాపరయుగం దగ్గరికి వచ్చేసరికి మానవులకి ఓపిక తగ్గిపోయింది, శరీరంలో శక్తి తగ్గిపోయింది. ఇంకా కలియుగంలో, కలియుగంలో అసలు శక్తి తగ్గడం అనడం కంటే శక్తి లేదంటే వదిలిపోతుంది. ఏముంది మన దగ్గర శక్తి? గట్టిగా ఒక గంట కూర్చుంటే నడుము పీకుతుంది, కుర్చీలో కూర్చుంటే నిద్ర వస్తుంది, కాళ్ళు అటు తెప్ప ఇటు తెప్ప, ఆ తర్వాత కొండెక్కలేం దిగలేం, బయటికి వెడితే ఎండ నీ మొహం మండ అన్నట్టుగా ఉంటుంది. లోపలికి వచ్చుకొని ఏసీలో కూర్చుంటే ఆ ఏసీ తట్టుకోలేక మళ్ళీ ఆ పక్కన కూర్చోవాలి. డైరెక్ట్గా కింద ఏసీ తగులుతుందండి, పక్కన కూర్చోవాలి. అంటే ఏసీ ఉంటే ఒక బాధ, లేకపోతే ఓ బాధ, తిండి ఎక్కువైతే ఓ బాధ, లేకపోతే ఓ బాధ, అన్ని బాధలు ఈ కలియుగంలో. మానవులు కలియుగములో సంపూర్ణముగా ఆరోగ్యంగా ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి. మా జీవితంలో ఇంతవరకు తొమ్మలేదు, తగ్గలేదు, ఆరోగ్యంగా ఉన్నాం అన్నవాడు ఎవరన్నా చెప్పండి? నేను ఒకప్పుడు అలా అనేవాడిని, నాకు కూడా తొమ్ములు వస్తున్నాయి ఈ మధ్య, కాబట్టి నాకు తగ్గులు వస్తున్నాయి, ఆ మధ్య నాకు నడుము నొప్పి వచ్చింది. ఈ మధ్య నేనే 16 ఏళ్లలో కడుగు పెట్టాను. 16 ఏళ్ళు వచ్చాక మాత్రం ఉంటుందండి శరీరంలో అంత ఎంతవరకు, కానీ అలాంటి పొడుచు వాళ్ళు అయితే పాపం ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి మొత్తం మీద మానవ శరీరములు అనారోగ్యంతో కూడినవి, శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఈ కలియుగ మానవులు వేదములు ఏం చదువుతారు? వేదములు చదవడం పక్కన పెడదాం. ఈ మధ్యన మా దగ్గర అప్పుడప్పుడు వచ్చే ఒక కుర్రాడు ఉన్నాడు, ఒరే 3-9 ఎంతరా ఉండండి గురువుగారు అన్నాడు. వెంటనే ఫోన్ తీశాడు, 3x9 అనుకోండి. ఏమంటే గురువుగారు 27 అన్నాడు. ఎంత ఘన కార్యమో, అంటే 3x9 27 కూడా తెలియట్లేదు. ఎక్కాలు తల్లకిందులుగా అప్పుడు చెప్పేవారు పూర్వం, ఇప్పుడు పూర్వలే కదా వాడు మహామేధావులు. 1, 5, 6 అని కూడా లెక్క పెట్టలేని ఈ కలియుగ మానవులు పెద్ద పెద్ద వేద గణితాలు ఏం చదువుతారు, క్యాలిక్యులస్లు ఏం చదువుతారు, జ్యోతిష్ శాస్త్రం ఏం చదువుతారు, ఇంకా వేదాలు ఏం గుర్తుపెట్టుకుంటారు? అందుకని మన తెలివితేటల్ని దృష్టిలో పెట్టుకొని వేద వ్యాసుల వారు సంక్షేపంగా అందజేశాడు. అది కూడా 4 వేదములుగా ఇచ్చాడు. ఋగ్వేద ప్రథమం ప్రోక్తో యజుర్వేదస్తత పరః తృతీయ సామవేదాఖ్యః చతుర్థోథర్వ ఉచ్యతే. అందులో మొదటి వేదమును ఋగ్వేదము అని పిలిచారు. ఋక్కు అంటే క్రమము, ఒక క్రమ పద్ధతిలో వెళ్ళేటటువంటి దివ్య వేదం, దానికి ఋక్కు అని పేరు పెట్టాడు. రెండవ దానికి యజుర్వేదము అని పేరు పెట్టాడు. మూడవది సామవేదము, స్వరప్రధానమైనది. ఇక 4వది అథర్వణ వేదం. మళ్ళీ ఋగ్వేదాన్ని 21 శాఖలుగా విభజించాడు. ఏకంగా ఋగ్వేదంలో 21 శాఖలు ఉన్నాయని సూక్త సంహిత చెబుతున్నది. యజుర్వేదం 101 శాఖలుగా, అంత వేదం ఒకేసారి చదవలేరు కదా, అందుకని పార్ట్లు పార్ట్లుగా భాగములు భాగములుగా చేశాడు, 101 శాఖలుగా విభజించాడు. అథర్వణ వేదాన్ని 9 శాఖలు చేశాడు. సామవేదం దగ్గరకు వచ్చేసరికి సరిపోలేదట, అందుకని 1000 శాఖలుగా విభజించాడు. అందుకే సామవేదం సంపూర్ణముగా నేర్చుకుని ఈ 1000 శాఖలని అప్పగించాలంటే మానవునికి ఆయుర్దాయం కనీసం 5000 సంవత్సరాలు ఉండాలి. 5000 సంవత్సరాలు ఆయు ఉండి ప్రతిరోజు ప్రతిదినము 6 గంటల సేపు అధ్యయనం చేస్తే, ఎంత 6 గంటలు అధ్యయనం చేస్తే 1000 శాఖలు వాడు కంఠస్థం చేస్తాడు. మనకు ఆయువ 5000 సంవత్సరాల, గట్టిగా 50 ఏళ్ళు బతుకుతారో లేదో తెలియట్లేదు. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఈ ఉన్న 4 రోజుల్లో రోజు తుమ్ముతూ తగ్గుతూ మూలుగుతూ అమ్మా అండం. సైకిల్ అనేది ఒకటి ఉంటే తెలుసుకపోరం. ఇప్పుడు సైకిల్ దక్కేవాడు కూడా లేడు. మళ్ళీ అన్నిటికీ మోపెట్లు, ఆ మోపెట్లు కూడా పోయాయి. బైకులు ఈ మధ్యన దిక్కుమాలిన పళ్ళు ఇంత పొడుగ్గా ఉంటాయి. వాడు మనిషి చూస్తేలా ఉంటాడు, గడక ముడ మొలక్కాళ్ళగా. వాడికి ఏమో ఇంత బలమైనటువంటి ఆ బైకు, ఆ బైక్ మీద వెళ్ళిపోయి కారును గుద్దేశాడు. వెళ్ళిపోయి వాడికి ఏమైనా అవ్వకపోయినా ముందు ఆ కారు పాపం పచ్చడైపోయింది. కారు కంటే ఈ బైక్ ఎంత లావుగా ఉంది అంటే దానికి ఏదో పేరెట్టారండి మహాభయంకరం. కాబట్టి వీటి మీద వెళ్ళడమే తప్ప నడవలేడు, సైకిల్ తొక్కలేడు, మేడమెట్లు ఎక్కలేడు. అలా అయిపోతారు రాను రాను అన్నమాట. పైకి ఎక్కలేరు, కిందకి ఎక్కలేరు, దిగలేరు, ఆయాసాలు, క్యూలో నిలబడలేరు, ఎండలో నిలబడలేరు. అందువల్ల సంపూర్ణముగా సామవేదములు చదవడం అంత తేలిక కాదు. మహానుభావుడు వేదవ్యాసుల వారు అందుకే యథాశక్తిగా ఆయా వ్యక్తులకు కావలసిన శాఖలు ఇచ్చాడు. ఆయన సర్వజ్ఞుడు, భగవత్ స్వరూపుడు ఆయన. అయం సాక్షాన్ మహాయోగి వ్యాసః సర్వజ్ఞ ఈశ్వరః మహాభారతమాశ్చర్యం నిర్మమే భగవాన్ మునిః. వేదవ్యాసుడు మహాయోగి, ఆయన చలి, ఎండ, వాయువు అన్నిటినీ తట్టుకోగలడు. నిద్రాహారాలను త్యజించినవాడు, తపస్సు చేసినంతకాలం నిద్రాహారాలను త్యజించాడు ఆయన. తీర్థయాత్రలు కడితే మళ్ళీ ఆయనకి ఆకలిస్తుంది, తట్టుకొస్తుంది అనుకోండి, కానీ తపస్సు చేసినంతకాలం అన్నిటికీ అతీతంగా ఉంటాడు. యోగీశ్వరుడు ఆయన, సర్వజ్ఞుడు, జ్ఞాని. అందుకే మహాభారతం అనే పంచమ వేదం 107,281 శ్లోకములతో రచించి లోకానికి ఇచ్చాడు. ఆయనకి నలుగురు శిష్యులు ఉన్నారు, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అని నలుగురు శిష్యులు. అందులో ఋగ్వేదం పైలుడికి ఇచ్చాడు, జైమిని మహర్షికి సామవేదం ఇచ్చాడు, వైశంపాయనుడికి యజుర్వేదం ఇచ్చాడు, సుమంతుడనేవాడికి అథర్వణ వేదం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సుమంతుడి పేరు చాలామంది పెట్టేసుకున్నారు, సుమంత్ సుమంత్ అని. నిజంగా సుమంతుడు అనిపించుకోవాలంటే అథర్వణ వేదం బాగా చదవాలి. ఏ వేదము లేకపోయినా పేర్లు పెట్టుకుంటాం అనుకుంటే వేరే విషయం. అయినా మనిషికి పేరుకి సంబంధం ఉంది. ఈ మధ్యన పని చేయడానికని మాకు కాశీలో ఒక ఆవిడ వచ్చింది. ఏమండి మీ పీఠంలో పనిచేస్తాను, నాకు ఉద్యోగం ఏంటంటే నీ పేరు ఏమిటంటే మహాలక్ష్మి అని. చిరిగిపోయిన బట్టలు కట్టుకుంది ఆవిడ మహాలక్ష్మిట. ఆ మహాలక్ష్మి అవుతుందో తెలియదు. ఇంకోడు వచ్చాడు, వాడు ఉఫ్ఫంటి పడిపోతున్నాడు, ములక్కళ్ళ ఉన్నాడు. నీ పేరు ఏమిటంటే భీమ్సేన్ అన్నాడు ఏకంగా. అందువల్ల ఏం చెప్పలేము. ఏం పనికిమాల పేరు పెట్టుకున్నాడు అనుకుంటే ఒక్కోసారి ఎందుకో పెంటయ్య అని పేరు పెట్టుకున్నాడు. వాడి దగ్గర సువాసన వచ్చింది, వాడి పేరు పెంటయ్య, కానీ వాడి దగ్గర సెంటు కొట్టుకుని ప్రెస్టిషన్ కొట్టుకుని వచ్చాడు. ఎంత సువాసన, పాప వాడికి అనవసరంగా పెంటయ్య అని పేరు పెట్టారు. వాడికి సువాసన అయ్యని పేరు పెట్టుకుంటారు. కాబట్టి పేరుకి మనిషికి ఏమీ సంబంధం లేదు. మహానుభావు సుమంతులు వారు అథర్వణ వేదం చదువుకున్నారు. ఇక చిట్ట చివర నన్ను సూతుడు అనేవాడిని పిలిచి 18 పురాణాలు ఇచ్చేది. సూతుడు చెబుతున్నాడుగా, అందువల్ల సూతుడు చెబుతున్నాడు అనమాట. నేను సూతుడిని, నన్ను మాత్రం మా గురువు గారు పిలిచి ప్రత్యేకంగా పురాణ కథలు నువ్వు చెప్పు, ఎందుకంటే పురాణం చెప్పేటప్పుడు నువ్వు చెబుతూ ఉంటే అవతల వాడు ఆనందంతో పెట్టాడు, నువ్వు బాగా చక్కగా చెబుతావు, సస్పెన్స్ మెయింటైన్ చేసి చెబుతావు, అవతల వాడికి అర్థమయ్యేలా చెబుతావు. కొంతమంది పురాణం చెబుతారు గొలుసు గట్టిగా, ఏం అర్థం కాదు, వాడు ఏం చెప్పాడో తెలియదు. సత్యనారాయణ వ్రత కథలు చెప్పట్లేదండి, ఎన్నిసార్లు వింటామో. ఆ వ్రత కథలు చెబుతున్నప్పుడు మాత్రం ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిద్రపోతూ ఉంటారు. అసలే రాత్రి ముహూర్తం అంట, ముహూర్తం అంతా ఈ పెళ్ళయ్యాక పొద్దున్నే వ్రతానికి కూర్చోబెడతారు. ఆ చెప్పే ఆయనేమో ఆ యొక్క ఆకి యొక్క ఏమిటండి, అసలు ఏదో సర్వనామాలకి నామవాచకాలకి యొక్క వస్తుంది. రాముడు రాముని యొక్క, అతడు అతని యొక్క, ఆ ఇయ్యలకు కూడా యొక్క, ఆ యొక్క, ఈ యొక్క, ఏ యొక్క, ఏమిటో మరి ఆకి యొక్క ఎందుకు వస్తుంది. ఈ వినేవాడికి గాఢంగా నిద్ర వస్తుంది. ఇద్దరు కలిసి ఇల్లా ఇల్లా ఒకటి మీద పడతారు. ఈ పగలంతా ఈ పురాణంలో నిద్రపోతారు రాత్రికి మెలుగుగా ఉండడానికి. అందులో చెప్పచ్చేది ఏంటంటే అలా చెబితే పురాణం ఎక్కదు. పురాణం చెప్పేటప్పుడు అవతల వాడికి అద్భుతంగా తర్వాత ఏం జరిగిందో తెలియాలి, ఉత్సాహం కలగాలి. భీముడు గద పెట్టి యుద్ధం చేసేటప్పుడు భీముడు గదతో కొట్టాడు అని అది నిద్రపోయేలా చెబితేలాగా భీముడు గద ఎత్తాడు కణిళ్ళు మంది అంటే అప్పుడు వాడు ఆనందంతో వింటాడు. అది పురాణం చెప్పడం అండి. అందుకని సూతుడికి ఒక ప్రత్యేకత ఉన్నదండి. ఆయన పురాణం చెబుతూ ఉంటే అవతల వాడు రోమాంచమై వింటాడు, శరీరం గగుర్పాటుకు గురవుతూ ఉండగా వింటాడు. అందుకని పురాణం వరకు వాక్చాతుర్యం ఉండాలి, అద్భుతమైన కథలు చెప్పుకుండాలి. ఏ అప్పుడు ఏదో రకంగా ఒకే రకంగా కొనుక్కుంటూ పోతే ఉపయోగం ఉంది. పురాణంలో నవరసాలు ఉంటాయండి, సమయ సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానం చెయ్యాలి. వ్యాసుడు చెప్పిన దాని యొక్క తాత్పర్యం తాను చెప్పగలిగిన వాడై ఉండాలి. అందుకని సూతుడిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు ఆయన. పురాణానాం ప్రవక్తారం సమునిర్మాం యయోజయత్ తస్మాదేవ ముని శ్రేష్ఠాః పురాణం ప్రవదామ్యహం. మా గురువు వేదవ్యాసుల వారు 18 పురాణములను ప్రవచించడానికి నన్ను ఎన్నుకున్నాడు. ఆయనే నాకు సూతుడు అని పేరు పెట్టాడు. నేను ఏమి చెప్పినా అది ప్రామాణికంగా స్పష్టంగా ఉంటుంది కనుక నన్ను సూతుడు అన్నాడు. అప్పటి నుంచి నేనే పురాణాలు చెబుతున్నాను. ఆ పురాణములలో ఒక భాగం కొన్ని ధర్మములతో కూడిన ఈ సూత సంహిత మీకు చెబుతున్నా, వినండి. చెప్పాలంటే ముందు ఏం చెయ్యాలి? భగవంతునికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చెయ్యాలి. నమస్సోమాయ రుద్రాయ, నమస్సోమాయ రుద్రాయ, శంకరాయ మహాత్మనే, భక్తిగమ్యాయ భక్తానాం విదుషాం ఆత్మరూపిణే స్వానుభూతి ప్రసిద్ధాయ నమస్తే సర్వసాక్షిణే. ఇది నైమిషారణ్యంలో సూత మహర్షి రచించిన స్తోత్రం. ఆయన ముందు శివుణ్ణి తలుచుకుని అప్పుడు పురాణం చెబుతున్నాడు. నమస్సోమాయ స ఉమా సోమ అవుతుంది. స అంటే ఏమన్నాను, విత్తు కూడిన. స ఉమా అంటే ఉమతో కూడిన వాడు, పార్వతీ వల్లభుడు. కాబట్టి సోముడు అనే శబ్దమునకు చంద్రుడు అనే అర్థమే కాక శివుడు అని కూడా అర్థం. ఇక్కడ శివుడు అన్నప్పుడు స ప్లస్ ఉమ గుణసంధి సోమ. కాబట్టి సోమాయ పార్వతితో కూడిన పరమాత్మనకు నమస్కారము, రుద్రునకు నమస్కారము. రుద్ర శబ్దమునకు రుజం ద్రావయతీతి రుద్రః. రుజము అంటే దుఃఖం, రోగం అని అర్థం. రుక్ అంటే రోగం అని కూడా అర్థం. కాబట్టి రోగములను తొలగించువాడు, భవదుఖములను తొలగించేవాడు గనక ఆయనకు రుద్రుడు అని పేరు వచ్చింది. ద్రావయతి తరింపజేసేవాడు, దాటించేవాడు. మానవుడికి అనేక రకాలైన దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఎన్ని రకాల దుఃఖాలు, ఈ దుఃఖాలకు ఆది లేదు, అంతమూ లేదు, మధ్య లేదు. అందులో దుఃఖం లేకుండా ఎవడు ఉంటాడు? ఏదో సమయంలో దుఃఖం వస్తూనే ఉంటుంది. తిండి ఎక్కువైనా దుఃఖమైన ఉండవు. ఇటువంటి భవదుఖములు నిరంతరాయంగా మానవుల్ని పట్టుకుంటూనే ఉంటాయి. ఈ భయంకర దుఃఖముల నుంచి బయట పారవేసేవాడు గనక ఆయనకి రుద్ర అని పేరు వచ్చింది. సిం అంటే సుఖము లేక ఆనందము. మానవులకి తనని తలిచినంత మాత్రం చేతనే సుఖాన్ని, ఆనందాన్ని, శాంతిని ప్రసాదిస్తాడు గనక శంకరుడు అన్నారు. అటువంటి మహాత్మునికి నమస్కారం. ఆయనని భక్తితో మాత్రమే పొందగలం. తెలివితేటలతో కానీ, పాండిత్యంతో కానీ, ఇంకే రకంగా కానీ పొందలేం. భక్తికి మాత్రం ఆయన సులభంగా దొరుకుతాడు. భక్తులు భక్తితో పరమాత్మని పట్టుకుంటారు. జ్ఞానులు ఆత్మస్వరూపుడిగా పరమాత్మని భావిస్తారు. తమ ఆత్మ పరమాత్మే అనుకుంటారు. అందుకే సోహంభావంతో అతడు నేను ఒకటే అనుకుంటారు. ఈ జీవాత్మ ఎప్పటికైనా పరమాత్మలో కలిసిపోతాడని భావిస్తారు. ఆయన ఎవడికి వాడికి అనుభూతి ద్వారా మాత్రమే దొరుకుతాడు. శివుడు ఇలా ఉంటాడని చెప్పడమే కానీ శివుడు ఎలా ఉంటాడో తెలియాలంటే నీకేమవ్వాలి? నీవు అనుభూతి పొందాలి. నీ మనస్సులో నువ్వు ఆనందాన్ని పొందాలి. భగవంతుని కథలు వింటూ, భగవంతుని స్తోత్రములు వింటూ, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే హృదయములో జ్ఞానులకి అనుభూతి కలుగుతుంది. ఆ ఆనందమే పరబ్రహ్మస్వరూపము. కాబట్టి భగవంతుడు ఇలా ఉన్నాడని చెప్పటం వల్ల అర్థం కాదు. ఈ చెప్పిన దానిని మనస్సులో అనుభవించడం వల్ల భగవత్ స్వరూపం తెలుస్తుంది. పదార్థం యొక్క రుచి వదిలిస్తే ఉపయోగం ఉందండి. మైసూరు పాకం తీయగా ఉంది, బాగుంది, నెయ్యి ఉంది, అందులో ఘుమఘుమలాడుతుందని చెబితే కాదు. ఆ ముక్క మీ చేతిలో పెడితే, మీరు నోట్లో వేసుకుంటే అమ్మయ్య అని తిన్నాక ఆ మైసూరు పాకం బాగుంటుంది. కాబట్టి ఏ పదార్థమైనా రుచిని తాను అనుభవించినప్పుడే తెలుస్తుంది. చిత్తనాడు తెలుసా, నిజానికి ఆ పదార్థం తిన్నా ఆ రుచిని పూర్తిగా వాడు వర్ణించలేడు. మైసూరు పాకం మీకు పెట్టాం అనుకుందాం కాసేపు, మీరు తిన్నారు, ఎలా ఉంది అంటే బాగుంది అంటారు. ఇంకా బాగా చెప్పాలంటే కొంతమందికి భాష రాకపోతే భయంకరంగా ఉంది. భయంకరంగా ఉండేవాడు భయంకరంగా చేసేటండి వంట ఆయన మైసూరు పాకం ఉన్నాడు ఈ మధ్యన ఒక ఆయన. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే బాగుందట, బాగుండడానికి భయంకరం. ఏం చెప్పేశాడు పద్మాకర్ గారు ఉపన్యాసం విరగొట్టేశాడు అన్నాడు. ఉపన్యాసం విరగొట్టడం ఏమిటో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అందుకని నాకు అనుమానం లేనిపోని కూడా ఈ వీడు తిరుగుతున్నాడో పొగుడుతున్నాడో తెలియదు. కాబట్టి ఆయనరా వాడికి భాష కూడా రాదనమాట వర్ణించడానికి రుచికి. అయినా కొంత అనుభవిస్తున్నాడు కనుక ఎంతో కొంత తెలుస్తున్నది. మొత్తం మీద మానసికమైనటువంటి అనుభూతి పరమాత్మని తాను పొంది వీలుంటే కొంతరకు చెప్పగలుగుతాడు తప్ప పూర్తిగా దాన్ని చెప్పలేడు. అలా శివుణ్ణి స్తుతించి, నాయనలారా, ఒకనొకప్పుడు దేవతలంతా కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో స్వచ్ఛమైన తెల్లని వెండితో తయారు చేసిన సింహాసనం మీద శివుడు కూర్చునున్నాడు. ఆయన దర్శనం చేసుకున్నారు. ఆసనము తెల్లగా వెండి రంగులో ఉన్నది. దాని మీద ఉన్న కూర్చున్న శివుడు కూడా అంత తెల్లగానూ ఉన్నాడు. ఒక్క జటాజూటములు మాత్రమే ఒక అద్భుతమైన అగ్నివర్ణంలో ఉన్నాయి. అట్టగట్టిన జడలు, దట్టమైన జడలు, రుద్రాక్షలతో బిగించి ఉన్నాడు ఆయన. భయంకర దారిద్ర్యం తొలగించే స్తోత్రం. దారిద్ర్యం తొలగిన తర్వాత మానసిక శాంతి కూడా లభిస్తుంది. ఒక్కొక్కప్పుడు దారిద్ర్యం తొలగే సంపద వచ్చినా మనశ్శాంతిలోకి ఉపయోగం ఉంది, డబ్బు ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. కాబట్టి ముందు దారిద్ర్యం తొలగుతుంది, సంపదలు లభిస్తాయి, మానసిక శాంతి కూడా లభిస్తుంది. అనేక శుభములను కలిగించే స్తోత్రం. ఈ స్తోత్రం ముందంతా చదువుకుపోతాను, సారాంశం తర్వాత చెప్తాను. కానీ మీరు కూడా శ్రద్ధగా వినండి, మధ్యలో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వినండి. దేవతలు కైలాసములో చేసిన స్తోత్రం సూత సంహితలో అధ్యాయం 1లో 22వ శ్లోకం నుంచి మొదలుపెట్టి దాదాపు 20 శ్లోకములు ఉంటాయి ఈ స్తోత్రం. అందరూ ముందు శ్రద్ధగా వినండి, ఫలశ్రుతి కూడా వినండి, అనంతరం ఈ స్తోత్రం యొక్క సారాంశాన్ని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవా ఊచుహు నమస్తే దేవదేవేశ, నమస్తే కరుణాలయ, నమస్తే సర్వ జంతూనాం భుక్తిముక్తి ఫలప్రద, నమస్తే సర్వలోకానాం సృష్టిస్థిత్యంతకారణ, నమస్తే భవభేతానాం భవభీతి విమర్దన, నమస్తే వేద వేదాంతై అర్చనీయ ద్విజోత్తమై, నమస్తే సోలహస్తాయ, నమస్తే వన్నిరూపిణే, నమస్తే విశ్వనాథాయ, నమస్తే విశ్వయోనయే, నమస్తే నీలకంఠాయ, నమస్తే కృత్తివాససే, నమస్తే సోమరూపాయ, నమస్తే సూర్యరూపిణే, నమస్తే వన్నిరూపాయ, నమస్తే జలరూపిణే, నమస్తే భూమిరూపాయ, నమస్తే వాయుమూర్తయే, నమస్తే వ్యోమరూపాయ, నమస్తే హ్యాప్మరూపిణే, నమస్తే సత్యరూపాయ, నమస్తే అసత్యరూపిణే, నమస్తే బోధరూపాయ, నమస్తే అబోధరూపిణే, నమస్తే సుఖరూపాయ, నమస్తే అసుఖరూపిణే, నమస్తే పూర్ణరూపాయ, నమస్తే అపూర్ణరూపిణే, నమస్తే బ్రహ్మరూపాయ, నమస్తే అబ్రహ్మరూపిణే, నమస్తే జీవరూపాయ, నమస్తే అజీవరూపిణే, నమస్తే వ్యక్తరూపాయ, నమస్తే అవ్యక్తరూపిణే, నమస్తే శబ్దరూపాయ, నమస్తే అశబ్దరూపిణే, నమస్తే స్పర్శరూపాయ, నమస్తే అస్పర్శరూపిణే, నమస్తే రూపరూపాయ, నమస్తే అరూపరూపిణే, నమస్తే రసరూపాయ, నమస్తే అరసరూపిణే, నమస్తే గంధరూపాయ, నమస్తే అగంధరూపిణే, నమస్తే దేహరూపాయ, నమస్తే అదేహరూపిణే, నమస్తే ప్రాణరూపాయ, నమస్తే అప్రాణరూపిణే, నమస్తే శ్రోత్రరూపాయ, నమస్తే అశ్రోత్రరూపిణే, నమస్తే త్వక్స్వరూపాయ, నమస్తే అత్వక్స్వరూపిణే, నమస్తే దృష్టిరూపాయ, నమస్తే అదృష్టిరూపిణే, నమస్తే రసనారూప, నమస్తే అరసనాత్మనే, నమస్తే రసనారూప, నమస్తే అరసనాత్మనే, నమస్తే ఘ్రాణరూపాయ, నమస్తే ఘ్రాణరూపిణే, నమస్తే పాదరూపాయ, నమస్తే అపాదరూపిణే, నమస్తే పాణిరూపాయ, నమస్తే అపాణిరూపిణే, నమస్తే వాక్స్వరూపాయ, నమస్తే అవాక్స్వరూపిణే, నమస్తే లింగరూపాయ, నమస్తే అలింగరూపిణే, నమస్తే పాయురూపాయ, నమస్తే అపాయురూపిణే, నమస్తే చిత్తరూపాయ, నమస్తే అచిత్తరూపిణే, నమస్తే మాతృరూపాయ, నమస్తే అమాతృరూపిణే, నమస్తే మానరూపాయ, నమస్తే అమానరూపిణే, నమస్తే మేయరూపాయ, నమస్తే అమేయరూపిణే, నమస్తే మితిరూపాయ, నమస్తే అమితిరూపిణే, నమస్తే సర్వరూపాయ, నమస్తే అసర్వరూపిణే, రక్ష రక్ష మహాదేవ క్షమస్వ కరుణాలయ భక్త చిత్త సమాసీన బ్రహ్మ విష్ణు శివాత్మక. 22వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు ఈ విధంగా దేవతలు స్తోత్రం చేశారు. అనగా 22 శ్లోకాలు 22తో కలిపితే ఈ 22 శ్లోకాలు ఒక అత్యాశ్చర్యకరమైనటువంటిది. ఆయన అవును కాదు అవును కాదు రెండూ చెప్పినటువంటి స్తోత్రం. అందుకే దుఃఖం నుంచి తొలగించేటటువంటి స్తోత్రం ఇది. జాతక దోషాన్ని పరిహారం చేసే స్తోత్రం ఇది. దేవతలకు కూడా అధిదేవతవి నీవు, కరుణాస్వరూపుడివి, సమస్త జంతువులకి భుక్తిని ముక్తిని ఫలాన్ని ఇచ్చే నీకు నమస్కారము. సమస్త లోకాలని సృష్టిస్తున్నావు, స్థితి అంటే పోషిస్తున్నావు, చివరికి అంతం చేస్తున్నావు అంటే సృష్టి స్థితిలయ్యాలు మూడు చేసే నీకు నమస్కారం. ఈ సంసారం అంటే భయపడినటువంటి వాళ్ళకి సంసార దుఃఖం తొలగించి భవభీతిని నాశనం చేసే నీ కొరకు నమస్కారం. నిన్ను వేదాలు ఎలా ఆరాధించాలో చెబుతున్నాయి. వేదములేమో నిన్ను ఆరాధించే విధానం చెబుతున్నాయి. వేదాంతాలు నీ ఆరాధనతో పాటు నీ స్వరూపాన్ని కూడా బోధిస్తున్నాయి. ఈశ్వరుడు ఇలా ఉంటాడు, 10 చేతులతో ఉంటాడు, 5 తలలతో ఉంటాడు, శ్వేతవర్ణంలో ఉంటాడు, జటాజూటాలు ధరిస్తాడు, దానితో పాటుగా రుద్రాక్ష విభూతి మొదలైనవి ధరిస్తాడు. సృష్టి స్థితి లయము. మరొకటి ఏమిటి? త్రేతాగ్నుల స్వరూపం. మూడు అగ్నులు, దక్షిణాగ్ని, గార్హస్థ్యాగ్ని, ఆహవనీయాగ్ని. ఇటువంటి స్వరూపమైన నీకు నమస్కారం. నీవు విశ్వమునకు నాథుడివి, ప్రపంచమంతటిని పరిపాలిస్తావు, అందువల్ల విశ్వనాథుడు అన్నారు. అటువంటి నీ కొరకు నమస్కారం. విశ్వయోని అంటే ప్రపంచమంతా ఆయన నుంచి పుట్టింది, ప్రపంచాన్ని అంతటిని సృష్టించడానికి మూలకారకుడు అయ్యాడు ఆయన. అటువంటి నీ కొరకు నమస్కారం. ఇక నీలకంఠుడివి, పూర్వం క్షీరసాగర మథనం చేస్తే ఆ క్షీరసాగర మథనంలో ముందుగా కాలకూటమే పుట్టింది, హాలాహలమే పుట్టింది, తర్వాత అమృతాదులు, తర్వాత ఎప్పుడో పుట్టారనుకోండి. ఎప్పుడైనా సాధన చేసేవాడికి ముందు కష్టాలే మొదలవుతాయి. అంత మాత్రమే అది కంగారు పడకూడదు. ఈ నీలకంఠ శబ్దం మనకు గొప్ప సందేశం ఇస్తుందండి. ఓ 40 రోజుల పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయమన్నాం. ఓ రోజు ప్రదక్షిణ చేశాక ఏదో కొంత గొడవ రాగానే, అమ్మో నవగ్రహ ప్రదక్షిణ మొదలెట్టేవాడి గొడవలు వచ్చేయండి అని మానేస్తాడు మూర్ఖులు. అదొక పరీక్ష. క్షీరసాగర మథనం చేస్తే సంపదలు వస్తాయి, లక్ష్మి వస్తుంది, ఉచ్చైశ్రవం పుడుతుంది, ఆఖరి అమృతం వస్తుందని వాళ్ళు అనుకుంటే ముందు అవి రాలా, హాలాహలం పుట్టింది. భయపడలేదు వాళ్ళు, పరుగు పరుగున శివుడి దగ్గరికి వెళ్ళారు, ప్రభువు రక్షించన్నారు. ఆయన వాళ్ళ కోసమని అంత హాలాహలాన్ని చేతిలోకి తీసుకుని ఏది లోకమంతా వ్యాపించి నాశనం చేస్తున్న భయంకర కాలకూట విషాన్ని ఎంత నేరేడు పండంత ముద్దగా మార్చాడు, చేతిలోకి తీసుకున్నాడు. నేరేడు పండు మింగినట్టుగా మింగట్ట సూక్ష్మ జంబూ ఫలము క్రియ అంటాడు భాగవతంలో. చిన్న నేరేడు పండట, జంబూ ఫలం అంటే నేరేడు పండు, అది కూడా సూక్ష్మ అన్నాడు. ఎంత నేరేడు పండు కాదు, బుల్లి నేరేడు పండుగా మార్చి గుటుక్కుని మింగేశాడు. పెద్ద సమస్య ఏమిటంటే ఈశ్వరుడికి బయట లోకాలు ఉన్నాయి, ఆయన ఉదరంలో లోకాలు ఉన్నాయి. అంటే బాహ్య లోకాలు, అంతర్లోకాలు. కడుపులోకి వెడితే కడుపులో ఉన్న లోకాలు నాశనం అవుతాయి, బయట ఉంటే హాలాహలం బయట ఉన్న లోకాలను నాశనం చేస్తుంది. అందుకని లోకములు లేని ఒకే ఒక్క స్థలం ఆయన కంఠంట. కంఠంలో మాత్రం లోకాలు లేవు, అందుకని గొంతుకులో నిలబెట్టుకున్నాడు ఆయన. ఎంత కష్టం అండి అది. మీకు ఒక కాఫీ కప్ ఇచ్చి, ఇప్పుడు కదలండి, తర్వాత గొట్టకేసి గొంతుకులో పెట్టుకోండి, కిందకి అండవకుండా అట్టే పెట్టండి అంటే ఏమి అట్టే పెడతారు? అసలు నాలుగు దాటితే కడుపులో గడిపోయినట్టే. కంఠంలో కాఫీయే నిలబెట్టలేం, ఇంకా కాలకూటం నిలబెడతాం మనం. అందువల్ల ఆశివుడితో మనం ఎక్కడ మనం పోల్చుకుంటాం. గొంతుకులో అట్టే పెట్టి కిందకి దిక్కకుండా అట్టక్కన అట్టే పెట్టాడు. కాఫీ పక్కన పెట్టండి, ఓ రహస్యం చెప్పి గొంతుకులో అట్టే పెట్టి బయటికి తీయొద్దంటేనే అందరికీ చెప్పేస్తారు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏదైనా రహస్యం చెబితే ఇద్దరికే చెబుతాడు, అడిగిన వాడికి అడగని వాడికి. ఒక రహస్యం దాచలేము. ఇంకా కంఠంలో విషయం చేస్తారు. అంతటి పరమాత్ముడు గనక, ఆయన మహాసామర్థ్యం కలిగినటువంటి వాడు గనక, భయంకరమైన నల్లనైన విషాగ్ని జ్వాలల్ని కప్పేటటువంటి కాలకూటాన్ని కంఠంలో పెట్టి బంధించాడు. దాంతో ఏమైపోయింది? తెల్లగా ఉండే శివుడి శరీరంలో ఈ కంఠం మాత్రం నీలమైపోయింది. అప్పటి నుంచి నీలకంఠుడు అయ్యాడు ఆయన. లోకరక్షణ కోసం విషం మింగితే అది కంఠంలో ఉండి ఆయన కంఠాన్ని నీలంగా మారిస్తే అది కూడా ఆయనకు ఆభరణమైందిట. మెడలో నెక్లెస్ వేసుకుని అందులో ఇంద్ర నీలమణి పెట్టుకున్నట్టు ఉందన్నారు ఆయన. అందుకని ఏమన్నారు, కప్పు కలిగి తొడవు కరణి మిగిలే అని పోతన గారు భాగవతంలో అష్టమ స్కంధంలో రాస్తాడు. కప్పు అంటే తెలుగులో కప్పు, ఇంగ్లీష్లో సియుపి కప్పు కాదు, తెలుగులో కప్పు అంటే నలుపు. కప్పు కలిగి అంటే నలుపు వచ్చింది. తొడవు కరణి మిగిలే అనగా ఆభరణంలో ఉంది అది. లోకోపకారం చేసిన మహానుభావులు ఏం చేసినా అది వాడికి ఒక ఆభరణం, ఒక అందం అవుతుంది. కంఠం అంతా కాస్త నీలంగా ఉంటే అంత అందం వచ్చిందండి ఆయనకి. ఇప్పుడు వాడు ఈ మధ్యన వాడు ఎవడో అన్నాడు, గురువు గారు తెగ తిరగటం వల్ల మీ కళ్ళ దగ్గర నలుపు వచ్చింది, అది కూడా ఎంత అందంగా ఉందో అన్నాడు. నిజంగా పోలేమో, నేను అంత అందంగా ఉన్నానేమో, నేను మురిసిపోయాను. శివుడికి కంఠంలో నలుపు వస్తే నాకు కళ్ళ దగ్గర నలుపు వచ్చింది, ఇది కూడా నాకు ఆభరణమే అని. అఫ్కోర్స్ మీ అందరికీ నలుపే, కాకపోతే మీరు రంగులు వేసుకుంటారు, మేము వేసుకోవట్లేదు, అంతే తేడా. మేకప్ లేదు కాబట్టి ఇలా కనపడతాం కనుక నేను మేకప్ వేస్తే ఇప్పటికి కూడా నాకు వయసు ఎంత అండి, 16 ఏళ్ళకు ఒక ఏడాది తక్కువ. అందులో చెప్పచ్చేది ఏంటంటే పరమాత్ముడు ఆ విధంగా ఎంతో అందంగా కనపడ్డాడు. అప్పటి నుంచి నీలకంఠుడు అన్నారు, నమస్తే నీలకంఠాయ. ఆ విధంగా నీలకంఠుడవైన నీ కొరకు నమస్కారం. కృత్తివాససే, కృత్తివా కృత్తివాస శబ్దానికి వాస శబ్దం వస్త్రం. కృత్తివాస అనగా చర్మమును, పులి చర్మాన్ని గజ చర్మాన్ని అప్పుడప్పుడు వస్త్రంగా ధరిస్తాడు. ఒక్కొక్కప్పుడు వ్యాఘ్ర చర్మం, ఒక్కొక్కప్పుడు గజ చర్మం, ఈ చర్మమును ధరిస్తున్నాడు ఆయన. కాబట్టి సంస్కృతంలో వాసశబ్దం సకారాంత నపుంసకలింగ శబ్దం, దానికి వస్త్రం అని అర్థం. అది సకారాంత నపుంసకలింగ శబ్దం అనడానికి ఉదాహరణగా మనం భగవద్గీత చదువుకోవచ్చు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. అక్కడ వాసాంసి అంటే వస్త్రములు, యథ ఏ విధంగా, విహాయ విడిచిపెట్టి, నవాని కొత్త వాటిని గృహ్ణాతి ధరిస్తున్నాడు. ఆ విధంగా ఏ విధంగా అయితే పాత బట్టలు విడిచిపెడతాడు అనడానికి అక్కడ వాసశబ్దం అందంగా వాడాడు భగవద్గీతలో మహానుభావుడు. అది కృష్ణుడిదే వ్యాసుడు రాశాడు అనుకోండి. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఇక మీదకి ఎప్పుడన్నా సంస్కృతంలో వాసస్ అనే శబ్దం వచ్చిందంటే వస్త్రమును గుర్తుపెట్టుకోవాలి. అది ఏమవుతుంది చతుర్థి విభక్తులు వాససే, ఏకవచనంలో కృత్తివాససే, చర్మమే వస్త్రముగా ధరించినటువంటి నీ కొరకు నమః నమస్కారము. ఇంకా సోమరూపుడు, ఇందాక చెప్పారు కదా సోమశబ్దమునకు స ఉమ సోమ, అమ్మతో కూడినవాడు. రెండవది చంద్రుడి రూపంలో ఉండేది ఆయనే. సోమశబ్దమునకు అగ్ని అని కూడా అర్థం, అగ్ని రూపంలోనూ ఆయనే ఉంటాడు. మొత్తం మీద ఈశ్వరుడు అమ్మతో కూడి చంద్ర రూపంలో ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాడు, సూర్య రూపంలో ఉంటాడు, నమస్తే వన్ని రూపాయ అగ్ని రూపంలో ఉంటాడు, నమస్తే జలరూపిడే జలరూపంలో ఉండేది ఆయనే, ఆయన లేకపోతే పంచభూతాలు లేవు, నమస్తే భూమి రూపాయ భూమి రూపంలో ఉండేది ఆయనే, వాయుమూర్తిగా ఉండేది ఆయనే, వ్యోమ రూపాయ ఆకాశ రూపంలో ఉండేవాడు ఆయన. రూపాయ అంటే రూపము కలిగిన వాని కొరకండోయ్, అంతేగాని రూపాయి అనుకోని ఈ రూపాయి కాదు, సంస్కృతంలో రూపశబ్దమే రూపాయ అయింది. ఆత్మరూపంలో ఉండేవాడు ఆయన, ఆయనే సత్యం. ఇక్కడ నుంచి ఏంటంటే 28వ శ్లోకం నుంచి నమస్తే సత్యరూపాయ నమస్తే అసత్య రూపిణి, అది రెండంకి వేసి నమస్తే అసత్య రూపిణి నమస్తే సత్య రూపిణి అని ఉంటుంది. కాబట్టి రాసేటప్పుడు నమస్తే సత్య రూపిణి అని ఉన్నా అర్థం చెప్పేటప్పుడు విడదీసి చెప్పుకోవాలి. మీకోసం విడదీసి చదివాను ఇందాక. సత్యరూపం నీది, అసత్యం నీవే, అంటే సత్యం అసత్యం నీవే. నమస్తే బోధరూపాయ నమస్తే అబోధ రూపిణి, జ్ఞానస్వరూపుడివి నీవే అజ్ఞానస్వరూపుడివి నీవే, సుఖరూపుడివి నువ్వే అసుఖరూపుడివి నువ్వే, బ్రహ్మరూపుడివి నీవే బ్రహ్మ కానిటువంటి వాడివి నీవే. అందుకే నమస్తే బ్రహ్మరూపాయ నమస్తే అబ్రహ్మరూపిణి, నమస్తే జీవరూపాయ నమస్తే అజీవరూపిణి, అంటే జీవరూపంలో ఉండేది నీవే, జీవం లేకుండా పోయినవాడు విరువే. అందుకే శవం కూడా శవం అన్నారండి. అసలు నన్ను అడిగితే బతికున్నాడు కంటే చచ్చినవాడు ఎక్కువ పుణ్యాత్ముడు, ఎందుకంటే బతికున్నప్పుడు ఇతరులకు అపకారం చేస్తాడు, ఇంకా చచ్చాక చేసే అవకాశం లేదు పాపం. అసత్యమాడే అవకాశం లేదు కదా. అఫ్కోర్స్ కొంతమంది చచ్చి కూడా సాధిస్తారు దిక్కుమాలడు, వాళ్ళ పక్కన పెడితే
సాధారణంగా పాపం చచ్చిపోయినోడు ఎందుకు నమస్కరిస్తున్నావు అంటే చచ్చాక పెద్దగా ఇంకా మనకి కొత్తగా అపకారం చేయలేడు, పాతవే తప్ప. వ్యక్త రూపుడివి కనపడుతున్నవాడివి, చైతన్య రూపుడివి నువ్వే. అవ్యక్త రూపుడివి కనపడకుండా ఉండేవాడివి నువ్వే. శబ్దము నీవే, అశబ్దము నీవే, స్పర్శ నీవే, అస్పర్శ నీవే, రూపము నీవే. శబ్ద రూప రసస్పర్శ గంధాలనే పంచభూతాల్లో యొక్క తన్మాత్రలు ఉన్నాయిగా, అవన్నీ నీవే అన్నమాట. అవి కానివి నీవే. ఇప్పుడు ఆకాశం ఉంది, శబ్దరూపం కాబట్టి ఆకాశ స్వరూపుడివి. ఆకాశం నుంచి వచ్చే శబ్దము నీవే, ఆ శబ్దం లేనప్పుడు నిశ్శబ్దము నీవే. కనపడుతున్నవాడివి నీవే, కనపడకుండా ఉన్నవాడివి నీవే. కనపడుతున్న రూపము నీవే, అసలు రూపం లేనివాడివి నీవే. రసము నీవే అంటే జలస్వరూపుడివి నీవే, ఆ జలములో ఉన్న అరసరూపము నీవే. గంధము నీవే, భూమికి గంధవతి అని పేరు. భూమి పంచభూతాల్లో ఒకటి. ఈ భూమి యొక్క తత్వం ఏమిటి? గంధం అంటాం. పంచతన్మాత్రలో భూమిది గంధం. ఎందుకంటే భూమి మీద ఎండిపోయినప్పుడు వర్షం పడితే ఓ రకమైన వాసన వస్తుంది, మట్టి వాసన. ఈ భూమిలోంచే ఈ సుగంధ ద్రవ్యాలు అసుగంధాలు అన్నీ వస్తాయి. కాబట్టి ఈ గంధరూపము నీవే, అగంధ రూపము నీవే. దేహము నీవే, దేహం లేకపోవడము నీవే. ప్రాణము నీవే, ప్రాణం లేకపోవడము నీవే. చెవులు నీవే, చెవులు లేకపోవడము నీవే. చర్మం నీవే, చర్మం కానిది నీవే. కన్ను నీవే, కన్ను కానిది నీవే. నాలుక నీవే, నాలుక కాకపోవడము నీవే. ముక్కు నీవే, అంటే వీటన్నిటిలో ఉంటున్నావు, వీటికి అతీతంగా ఉంటున్నావు అని అర్థం అనమాట. చెవులో నువ్వు ఉంటావు, కళ్ళల్లో ఉంటావు, ముక్కులో ఉంటావు, నాలుక మీద ఉంటావు, చర్మం మీద ఉంటావు, మళ్ళీ వీటికి అతీతంగా ఉంటావు. పాదము, ఇప్పటివరకు చెప్పిన ఐదు జ్ఞానేంద్రియాలు ఏవి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఈ జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల్లో ఉన్నావు, మళ్ళీ వీటికి అతీతంగా అందులో ఉండవు. ఇంక ఇక్కడి నుంచి కర్మేంద్రియాల గురించి చెప్పారు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, వీటిని కర్మేంద్రియాలు అంటారు. అనగా మాట్లాడే మాట, తర్వాత నడవడానికి ఉపయోగపడే కాలు, పనులు చేయడానికి ఉపయోగించే చేతులు, మూత్రద్వారం, మలద్వారం, ఈ ఐదు పనులు చేయడానికి ఉపయోగించేవి కనుక కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలలో ఉంటున్నావు, వీటికి అతీతంగా ఉంటున్నావు. హృదయంలో ఉంటావు, మళ్ళీ హృదయానికి అతీతంగా ఉంటావు. మాతృరూపంలో ఉంటావు, మాతృరూపంలో ఉండవు. మానరూపం, అభిమాన రూపంలో గౌరవంగా ఉంటావు, అగౌరవం నీవే. అప్రమేయము నీవే, ప్రమేయము నీవే. పరిమితి నీదే, అపరిమితి నీదే. సర్వరూపంలో ఉంటావు, మళ్ళీ సర్వానికి అతీతంగా ఉంటావు. రక్ష, రక్ష, ఈ విధంగా అనేక రూపాల్లో ఉండే నిన్ను ప్రార్థిస్తున్నావు. రక్షించుము, రక్షించుము, రక్ష అంటే రక్షించుము అనమాట. శివుణ్ణి ప్రార్థించిన ఈ స్తోత్రం మీకు అందిస్తున్నాను. ఈ స్తోత్రము భక్తి శ్రద్ధలతో వీలున్నప్పుడల్లా వింటే శుభాలు కలుగుతాయి. ప్రాతకాలంలో వింటే ఏ పూట పాపాలు ఆ పూటే పోతాయి. రాత్రి పడుకోబోయే ముందు వింటే దుస్వప్నములు రావు. ఏదన్నా తెలుసో తెలియకో ఇతరులకు మనం చేసిన అపచారాలు ఉంటే పోతాయట. కొంతమందికి మనం పొరపాటున అపకారం కానీ అపచారం కానీ చేస్తే అవతల వాళ్ళు దుఃఖం పొందుతారు, ఆ దుఃఖం శాపం అవుతుంది. ఇతరులకు మనం చేసిన ద్రోహం అనే పాపం పోవడానికి రాత్రిపూట పడుకునే ముందు దీన్ని వినమన్నారు. అలాగే రోజు పాపాలు చేయమని కాదు, తెలియక చేసేసాం కనుక ఈ స్తోత్రం వింటే ఇప్పుడు ఎలాగో రికార్డ్ అయింది కదా వినండి, వింటే ఆ పాపం పోతుంది. మధ్యాహ్నం పూట దీనిని వింటే ఆ రోజంతా దుర్మార్గుల వల్ల ఏ కష్టాలు రావు, మన శత్రువులు మనల్ని ఏం చేయలేరు, శత్రుపీడ పోతుంది. ఈ విధంగా దయాస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి దేవతలు ప్రార్థించారు. ఆ ప్రార్థన మీకు ఇచ్చారు. ఈశ్వరుడు సంతుష్టుడవుతాడు తొందరగా చిన్న చిన్న ప్రార్థనలకి. ఈయన నీళ్లు పోస్తే సంతోషపడిపోతాడు, శుభాన్ని ప్రసాదిస్తాడు. సర్వ జంతువుల చేత కూడా అర్చనలు అందుకునే మహానుభావుడు ఆయన. నాయనలారా, ఏ కోరిక లేకుండా ఈ స్తోత్రాన్ని వింటే, ఏమన్నాడు చివరిలో చెప్పాడు, నిష్కామంగా పూజించినట్టయితే అనుకున్న కోరికలు అనేది ఏరిపోతాయి. అసలు ఏ కోరిక మనసులో పెట్టుకోకుండా వింటే ఎక్కువ లేవు. కోరికలు పెట్టుకుంటే పరిమితమైన ఫలితం, నిష్కామంగా వింటే అపరిమితమైన ఫలితం వస్తుంది. ఇదంతా విన్న మహర్షులు మా క్షేమం కోసం ఏదైనా చెప్పమని అడిగితే దేవతలు చేసిన శంకర ప్రార్థన మాకు అందించావు, చాలా సంతోషం. ఇంకా శివ పూజ ఎలా చెయ్యాలి, పూజా విధానం చెబితే మేము కూడా అలాగే అర్చన చేస్తాం అని నైమిషారణ్యంలో ఉన్న ఋషులు
సూత్రుని అడిగారు. ఇక్కడ నుంచి శివభక్తులు శివ పూజా విధానం వంటి విశేషాలు చెప్పారు. అందుకే దీనికి పూజా విధి అని పేరు. వక్ష్యే పూజా విధిం విప్రాహ శృణుధ్వం భుక్తి ముక్తిదం శృతి స్మృత్యుదితం కర్మ కృత్వ శ్రద్ధా పురస్సరం. నేను మీకోసం శివ పూజా విధానాన్ని చెబుతున్నాను, వినండి. వేదములు స్మృతులు అందించిన విధానం ఇది. వేదములలో స్మృతులలో శివ పూజ ఇలా చెయ్యవలను అని ఉండదట, ఆ విధానాన్ని మీకు అందిస్తున్నాను. ఈ ప్రకారంగా శివ పూజ చేస్తే భుక్తి ముక్తి రెండు లభిస్తాయి. అందుకే భుక్తి ముక్తిదము అన్నారు. ఈ పూజా విధానం తెలుసుకుని శివుణ్ణి ఇలా పూజిస్తే ముందు భుక్తి ఆపై ముక్తి లభిస్తాయి. ఎవరైనా నేను శివ పూజ చెయ్యాలి అని మనస్సులో దృఢంగా సంకల్పిస్తే అతన్ని సాధకుడు అంటారు. సాధకుడు ఎప్పుడైనా శివ పూజ చేయొచ్చు. అందులో ఆరు కాలములు షట్కాలములు అని పిలువబడతాయి. ఈ షట్కాల పూజ మరింత గొప్పది. ఈ షట్కాలాల్లో కూడా బ్రాహ్మీ ముహూర్తము, మధ్యాహ్నము, సాయంత్ర పూజలు సులభముగా ఈశ్వరానుగ్రహం అందిస్తాయి. ఒకవేళ మనిషికి శరీరం సహకరించకపోతే ఎప్పుడు వీలుంటే అప్పుడు మాత్రం ఎంతో కొంత శివ పూజ చేయటం మంచిది. విడిచిపెట్టద్దన్నాడు, ఏదో రకంగా ఎంతో కొంత శివ పూజ చెయ్యి. ఈ శివ పూజ చెయ్యాలనుకున్న వాడిని ఏమంటారని చెప్పాము, సాధకుడు అంటారు. ముందుగా శివ పూజ చెయ్యాలంటే స్నానం చెయ్యవలసిందే. స్నానము చెయ్యకుండా ఏ అర్చన చెయ్యం. అయితే ఇక్కడ మళ్ళీ సూతుడు కలియుగ మానవుల దృష్టిలో పెట్టుకుని బాగా ముసలవాళ్ళు, వృద్ధులైపోయిన వాళ్ళు, అనారోగ్యవంతులు, వీళ్ళకి మినహాయింపించాడు. కొంతమంది పాపం వయస్సు ఉడగడం వల్ల, ముసలివాళ్ళు అయిపోవడం వల్ల ప్రొద్దుటే స్నానం చేయలేకపోతున్నారు, కానీ శివ పూజ చేయాలనిపించింది. అటువంటి వాళ్ళు విభూతి ధరించి అర్చన చేయొచ్చు. ఇది గొప్ప మానవ ధర్మం. 80 ఏళ్ళు దాటి నడవలేక చక్రాల కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు పొద్దుటే స్నానం చేయకుండా శివ పూజ చేయకూడదు అంటే శివ పూజకు దూరం అయిపోతాడు. కర్మగాలి శివ పూజ చేయకుండా మంచాన పడి మరణించాడు అనుకోండి, నరకానికి పోతాడు. అందువల్ల ఏమన్నారన్నమాట, స్నానం చేసి శివ పూజ చేయవలను. ఆరోగ్యం సహకరించినప్పుడు, శరీర అవయవాల్లో ఓపిక లేనప్పుడు, లేదా ఒక్కొక్కప్పుడు చలికాలంలో చలిబాధ తట్టుకోలేనప్పుడు, ఇటువంటి కాలములలో విభూతిని రవ్వంత ధరిస్తే వాడు సంపూర్ణముగా గంగానదిలో స్నానం చేసిన ఫలితం పొందుతాడు. అతడు శివ పూజ చేయడానికి అర్హుడైపోతాడు. మళ్ళీ దృష్టిలో పెట్టుకోండి, అందరికీ కాదు, మనందరం స్నానం చేయవలసిందే. నాలాంటి కుర్రాళ్ళు తప్పనిసరిగా స్నానం చేయాలి. నేను చెప్పేది అది అలాంటి ముసలాళ్ళు. పాప ఆ ముసలాళ్ళు పాప పొద్దున లేవలేరు కదండి, వృద్ధుటే పొద్దుటే 10 డిగ్రీ లేచిపోతారు తెలుసా పాపం. దాంతోపాటు నడవలేరు, మేడమెట్లు ఎక్కి దిగలేరు, సామాన్లు మోసుకోలేరు. అలా ఆరోగ్యం సహకరించినప్పుడు ఏం చెప్పారనమాట, భస్మ స్నానం కొరియాత్. భస్మం పూసుకోవడం కూడా అది చాలా గొప్పదే. ఎంత గొప్పవాడో దీన్ని బట్టి అర్థమవుతుందా, వ్యాసుడు వ్యాసుడు సూతుడి ద్వారా మనకు అందించిన గొప్ప ధర్మం. నేను శివ పూజ చెయ్యలేకపోతున్నాను, కారణం స్నానం చెయ్యలేకపోతున్నాను, స్నానం చేసే ఓపిక లేదు అని మనం బాధపడక్కర్లేకుండా భస్మ స్నానం కొరియాత్. భస్మం పూసుకోవడం కూడా అది చాలా గొప్పదే. వయోవృద్ధులు ఉంటారు కదండి, అందరికీ ఒకే రకమైన ఓపిక ఉంటుందా? వయోవృద్ధులు కాకపోయినా ఒక్కొక్కప్పుడు జ్వరం రావచ్చు. ఒక్కొక్కప్పుడు కర్మగాలి నేల మీద పడడం వల్ల కాళ్ళు చేతులు కొట్టుకుపోయి స్నానం చేయలేక మంచం మీద పడవచ్చు, ఆసుపత్రిలో ఉండొచ్చు. వాళ్ళంతా శివనామస్మరణ శివ పూజ చేసి తరించాలి అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి సులభోపాయం భస్మమే. అందుకని భక్తులకు భస్మమే కథ ప్రాణరక్ష అని సిరియాళుడి కథలో శ్రీనాథుడు హరవిలాసంలో అందమైన పద్యం రాశాడు. భక్తులకు భస్మమే కదా ప్రాణరక్ష. భక్తుడు ఎంత భస్మం పూసుకుంటే అది ప్రాణరక్ష కలగజేస్తుంది. అంత్యకాలంలో శరీరం మీద విభూతి ఉంటే ఇంకోటి ఎంత అదృష్టవంతులవుతాడో ఒకసారి మీకు చెప్పారుగా విషయం. నేను పూర్వం దుర్వాస మహర్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు మణిద్వీపానికి. ఆయన మహానుభావుడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. దుర్వాసుడు ఏ లోకానికైనా వెళ్ళగలడు. కోపం ఒకటి ఎక్కువ తప్ప ఆయనకి, మిగతా అన్ని విషయాల్లో ఆయన చాలా గొప్పవాడు. ఓ రోజున ప్రొద్దుటే స్నానం చేసి ఒళ్ళంతా విభూతి పూసుకుని ఆ తర్వాత మణిద్వీపానికి బయలుదేరాడు. ఎవరైనా మణిద్వీపానికి వెళ్ళాలంటే ముందు దారిలో ఎన్నో లోకాలు దాటాలి. ఇక్కడికి రావాలంటే దారిలో ఎన్ని దాటుతున్నాం, వైతరిని దాటుతున్నాం, ట్రాఫిక్ జాములు, మధ్య మధ్యలో రోడ్డు ఆక్రమించేవాళ్ళు, ఎన్ని గందరగోళాలు దాటితే మనం ఇక్కడికి వచ్చి శారదామాత దర్శనం చేసుకుంటున్నామండి. ఎక్కడికి వెళ్ళినా దారిలో ఎన్నో కష్టాలు ఉంటూనే ఉంటాయి. మణిద్వీపానికి వెళ్ళాలంటే ఎన్నో లోకాలు దాటాలి, అందులో నరకలోకం ఒకటి, భయంకరమైన నరకలోకం దాటి మణిద్వీపానికి వెళ్ళాలి. అందుకని ఆయన నరకం దగ్గర నుంచి వెళుతున్నట్ట, నరకం లోపలికి వెళ్ళకుండా బైపాస్లో వెళ్ళిపోతున్నాడు. ఆయన సిక్స్ లేన్స్ వేశారు అక్కడ కూడా. అందుకని ఆయన ఎలా వెళ్ళిపోతూ ఉంటే ఓ చోట నరకకొండంలో నుంచి బాబోయ్ బాబోయ్ అనే పెద్ద పెద్ద భయంకరమైన కేకలు వినబడుతున్నాయి. ఎవర్రా బాబు ఎంత అరుస్తున్నారు అనుకున్నాడు. అనుకుని ఆ నరకకొండం దగ్గరికి వెళ్ళి పెద్ద ఇనప గోడ ఉన్నది అక్కడ, కాంపౌండ్ వాళ్ళు ఇనుముతో చేసిన గోడ. ఆ గోడ అవతల జనాలు అరుస్తున్నారు, అదేంటో చూద్దామని లోపలికి తొంగి చూశాడు. ఆయన ఆకాశంలో ఎగరగలడు గనక గోడ పైకెక్కి చూశాడు. అది కుంభీపాకం అనే నరకం. మీకు ఎన్నోసార్లు పురాణాలు చెప్పాను కనుక పెద్ద కొత్తగా చెప్పక్కర్లేదు. నోడు కుంభీపాక నరకం నా పురాణం వినవాడికి తెలియకుండా ఉండదు. మీరు అందులోకి వెళ్ళరు, ఎందుకంటే నా పురాణం వినక ఇంకా కుంభీపాకంలోకి ఎందుకు కడతారు? భక్తితో నేను చెప్పేది వ్యాసుడిది. వ్యాసుడు రాసిన కథలు విన్నాక హాయిగా ఊర్ధలోకాలు కడతారు, కానీ కుంభీపాకంలోకి వెళ్ళరు. అయినా చెప్తున్నాను, 64 చదరపు వేళ్ళు ఇనప కొండలు ఉన్నాయి అక్కడ. ఆ ఇనప మూకుళ్ళు నిండా కుళ్ళు నూరిపోస్తారన్నమాట. మాంధాత కాలం నుంచి తయారు చేసిన దరిద్రపు నూనె ఉంటుంది, కుళ్ళు నూనె, చెత్త నూనె అందులో ఉంటుంది అన్నమాట. ఇది వీధుల్లో బజ్జీలు అమ్ముతారు, అవి అప్పటి నూనె, అందుకే అవి తిన్నాక ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఈ నూనె బాగా కళపెళ కళపెళపెళ మరగబెట్టి ఈ పాపాత్ముని అందులో వేస్తారు. ఎర్రగా బజ్జీలా వేగిపోతాడు, మైసూరు బజ్జీ గారి వేగిపోయినట్టు వేగిపోతాడు వీడు. ఆ తర్వాత చట్రంతో పైకెత్తారు, బజ్జీలు ఇలా పైకెత్తంగా చట్రంతో చిల్లు, చట్రంతో చిల్లులోంచేమో నూనె కింద కారుతుంది, బజ్జీలు పైకి తేలుతాయి. అలా ఈ దుర్మార్గుడు పైకి వచ్చాక మళ్ళీ ఉఫ్ఫను ఊత్తారు వాడు, వాడు మళ్ళీ యథాతథంగా తయారవుతాడు. రే ఇందాక అందులో వేసినప్పుడు ఎలా ఉందిరా వేగిపోతూ ఉంటే అనగా, అమ్మ బాబోయ్ ఇంత భయంకరంగా వేగిపోతుంది శరీరం అని తెలియదండి, భూలోకంలో ఒక దెబ్బగా చస్తాం, ఇక్కడ చావం, ఇందులో వేశారు వేయించారు, మళ్ళీ పైకి తెస్తారు, మళ్ళీ బతుకుతాం, మళ్ళీ వేయిస్తారు, మళ్ళీ పైకి చూస్తారు, ఇలా ఎన్నిసార్లు వేయిస్తారు బాబు మమ్మల్ని వదలండి అంటే, లేదురా పద్మాగర్ గారు గుంటూరులో సూత సంహిత 7 చెబితే ఒక్కరోజు వచ్చేవరా, పైగా శుక్రవారం పగలు వింటే ఎంతో మంచిది నరకానికి వెళ్ళమని చెబితే శుక్రవారం మాకు కుదరదండి అన్నావుగా మళ్ళీ పొడు అని అందులో వేస్తాడు. గురువారం శుక్రవారం పొద్దున్న చెబుతానంటే 10 రాలేకపోయావా, ఏంటి రాజకార్యాలు నీకు అంటానండి. కాబట్టి తర్వాత ఇష్టం నేను చెప్పలేదు, సూత్రుడు చెప్పాడు. ఈ విధంగా వాడిని 10,000 సంవత్సరాలు బాగా బజ్జీలు వేయించినట్టు వేయిస్తారు. అలా వేగిపోతున్న వాళ్ళు అందులో పడిపోయినప్పుడల్లా బాబోయని వేగిపోతారు, మళ్ళీ పైకి లేస్తారు, మళ్ళీ ఆ శరీరం యథాతథంగా అవుతుంది, దాంతో వాళ్ళు హాహాకారాలు చేస్తారన్నమాట, అరుస్తున్నారు. అది చూడగానే దుర్వాసుడు కూడా ఒడిగిపోయాడు, వారినైనా కుంభీపాకం ఎంత భయంకరంగా ఉంటుందా అని కంగారు పడి ఇలా తల ఊపాడు. ఆయన తల ఊపడంతో ఆ కుంభీపాక నరకం కాస్త మాయమైపోయింది. కొండలు లేవు, పాపాత్ములు లేరు, వాళ్ళంతా అందంగా తయారైపోయారట. అక్కడికేమో అప్సరసలు వచ్చారు, అది నందనవనంలా తయారు, స్వర్గంలా తయారయ్యింది. డ్యాన్సులు చేయటం మొదలెట్టారట, రంభ ఊర్వశి మొదలైన వాళ్ళు. వాళ్ళు చాలా బాగా పవిత్రంగా నృత్యం చేస్తారు. ఇప్పటికి వాళ్ళకి వాళ్ళు పెత్తిడి కొట్లు కట్టుకుని సినిమా వాళ్ళలా కాకుండా. ఇప్పుడు ఈ పాపాత్ములంతా స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఉంటే కుంభీపాకం స్వర్గం అయిపోతే యమకెంకర్లు కంగారు పడి, ఇదేమిట్రా బాబు, ఇదివరకు భయంకరంగా ఉండే యమలోకం స్వర్గం అయ్యిందని యముడి దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజా, కుంభీపాకం కాస్త నందనవనమైపోయింది, పాపాత్ములంతా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు, కారణం ఏమిటో మాకు తెలియదు అనగానే ఆయన వచ్చి చూశాడు. ఆయనకి అర్థం కాలేదు, ఏమిట్రా బాబు అని ఆయన అనుకుంటూ ఉంటే ఇంతలో వీణ వాయించుకుంటూ టేం 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 అని వీణ వాయించుకుంటూ నారదుల వారు వచ్చారు. ఓం నమో నారాయణ అయ్యాడు. వెంటనే నారదునికి నమస్కరించి, స్వామి ఏమిటి కుంభీపాకం ఇలా స్వర్గంగా మారిందని అడిగితే, ఇంతటికి మూల కారకుడు ఆ దుర్వాసుడు. దుర్వాసుడు ఓం నమశివాయ అంటూ ఒళ్ళంతా విభూతి పెట్టుకుని మణిద్వీపానికి వెడుతూ దారిలో ఈ కుంభీపాకాన్ని స్వర్గంగా మార్చి ఎటువంటి వాడినైనా ఉత్తమ లోకాలకి పంపించే శక్తి కేవలం విభూతికి ఉన్నది, అందువల్ల ఎప్పుడూ విభూతి పెట్టుకోవాలి, ఇంకెప్పుడన్నా విభూతి పెట్టుకున్న వాడిని నరకంలోకి రానివద్దన్నాడు ఆయన. వాడు వచ్చి తల ఊపడం, మళ్ళీ ఆ విభూతి పడడం, దాంతో ఆ ప్రాంతంతో స్వర్గంగా అయితే స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఏమవుతారు, ఈ నరకలోకంలో పాపాత్ములు ఏమవుతారు. కాబట్టి ఇంకెప్పుడన్నా ఋషులు వచ్చేటప్పుడు బయట నుంచి చూడమని అన్నట్టు ఆయన. ఎంత గొప్పదో ఆలోచించారా. అందువల్ల శివపూజ చేసేవాడు స్నానం చెయ్యాలి. ఒకవేళ స్నానం చేసే అవకాశం లేకపోతే భస్మం పూసుకునైనా సరే శివపూజ చెయ్యాలి అని ఈ పూజా విశేషాలు చెప్పడం మొదలుపెట్టాడు. తక్కిన విశేషాలు అన్ని రేపు చెప్పుకుంటాం. ఈ సూత సంహితలో ఉన్న అనేక విశేషాలు తెలుసుకుని తరించదరుగాక.
శివమనోహరి సేవలు గొనవే, శివమనోహరి సేవలు గొనవే, దేవీ దీవెనలీవే. శివమనోహరి సేవలు గొనవే, దేవీ దీవెనలీవే. శివమనోహరి సీమంతిని నే చేసిన పూజలు, సీమంతిని నే చేసిన పూజలు, నీ చిరునవ్వులుగా ఫలించే. శివమనోహరి సేవలు గొన్నవే, దేవీ దీవెనలీవే. శివమనోహరి దేవీ దీవెనలీవే. కలత మాసే కన్నీరు మాసే మురిపము చల్లువారే, కలత మాసే కన్నీరు మాసే మురిపము చల్లువారే, కలలో పెన్నిధి గన్న పేదకు, కలలో పెన్నిధి గన్న పేదకు, కల నిజమాయే నీ వరాన. శివమనోహరి సేవలు గొనవే, దేవీ దీవెనలీవే. శివమనోహరి ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి, ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి, ఈ అనురాగమే ఈ పరవశమే, ఈ అనురాగమే ఈ పరవశమే, శైలపాల స్థిరమై వరలా దేవీ దీవెనలీవే. శివమనోహరి సేవలు గొన్నవే, దేవీ దీవెనలీవే. శివమనోహరి సేవలు గొన్నవే, దేవీ దీవెనలీవే.
గోవిందా.